చైతన్యస్వరూపులైన భక్తులను కొంతమంది ఉంటారు. వాళ్ళు పారాయణ చేస్తూ ఉన్నా అనుభవించి పులకించిపోయి పారాయణ చేస్తారు. భగవన్నామస్మరణం చేస్తుంటే చేసినప్పుడల్లా వాళ్ళ మనస్సుల్లో ఒక రకమైన ఉత్సాహం ఉప్పొంగుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి నిత్యం భగవంతుని సాక్షాత్కారం అవుతుంది. కొంతమంది పురాణం చెబుతున్నా వింటున్నా ఆ ప్రాంతంలో పరమాత్ముడు కళ్ళ ఎదురుగుండా లీలలు చేసినట్లే ఉంటుందన్నమాట. నాటకం చూస్తే ఎలా ఉంటుంది? ఎదురుగుండా కృష్ణుడు లేడు, కానీ కృష్ణుడి పాత్రధారిని చూడగానే కృష్ణుడు అనిపిస్తుందా లేదా? ప్రహ్లాదుడి పాత్రధారిని చూస్తే ప్రహ్లాదుడు ఉన్నాడనిపిస్తోంది కదా. అలాగే కొంతమంది పురాణం చెబుతూ ఉంటే ఆ పాత్రలు కళ్ళ ముందు కనపడతాయి, దాన్ని నాటకీయత అంటారు. అలా వింటున్నవాడు కూడా లోపల లోపల అనుభూతిని పొందుతారు. చెప్పేవాడు వినేవాడు అనుభూతిని పొందితే అప్పుడు ఆ సప్తాహం దిగ్విజయమైనట్టు, దానికి తగిన ఫలితం పొందినట్టు. దానివల్ల మాత్రమే ముందు యహం తర్వాత పరం వస్తాయి. మీరు అలాంటి భక్తులు, అందుకే నేను పైనుంచి వింటూనే ఉన్నాను. మీరు నారాయణ అంటూ ఉంటే నారాయణుడు ఇక్కడికి దిగొచ్చినట్లే ఉంది నాకైతే. అలాగే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇక్కడ వేయించేశాడు. మన ఇద్దరిలో ఇద్దరూ స్వామివారికి సతీమణులు అయినప్పటికీ రుక్మిణిని ఆదర్శంగా తీసుకోవాలి. సత్యభామ ఒక యోగిని సందేహం లేకుండా, ఆవిడ యోగశక్తితో అవతరించింది. కానీ భక్తి విషయంలో రుక్మిణితో పోటీ పడలేకపోయింది. అందువల్ల మనం సత్యభామని కాకుండా రుక్మిణిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకని? శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే తక్షణం యోగాభ్యాసంతో తన శరీరమును విడిచిపెట్టి అమ్మవారు వెళ్ళిపోయింది వైకుంఠానికి, లక్ష్మీదేవి గనక. కానీ సత్యభామ యుగాంతం వరకు బదరీలో తపస్సు చేసుకుంటుంది. సత్యభామ ఆయనతో వెళ్ళలేకపోయింది. చూసారా, ఆవిడ ఇంకా తపస్సు చేసుకుంటుందంటే ఆవిడ తపశ్శక్తిలో లోపం ఉంది. కృష్ణుణ్ణి పూజించవలసిన రీతిలో పూజించలేదు. దాని ఉదాహరణ మహాభారతమే. మహాభారతంలో అరణ్య పర్వం మీరు ఇదివరకు నా ద్వారా విన్నారు, వినకపోతే మళ్ళీ వినండి. ఒకరోజున కృష్ణుడు సత్యభామ సమేతంగా అడవిలో ఉన్న పాండవుల్ని పలకరించడానికి వచ్చాడు. రాగానే మగవాళ్ళంతా మాట్లాడుకుంటున్న సమయంలో సత్యభామ ద్రౌపది దగ్గరికి వెళ్ళింది. సత్యభామ, ఆవిడ పరిచారికలు, కృష్ణుడి కొంతమంది భార్యలు, వీళ్ళంతా ద్రౌపది దగ్గరికి వెళ్ళారు. ద్రౌపదితో మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా సత్యభామ, ఏమమ్మా నాకు ఒక కిటుక్ కావాలి చెబుతావా అంది. ద్రౌపదికి తెలుసు అన్నీ, అయినా అడుగు చెబుతానది. ఐదుగురు భర్తలు నేను ఒక్కదానివి ఎలా అదుపులో పెట్టగలుగుతున్నావు? కృష్ణుడి వంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, కానీ ఆయనకి ఇంతమంది భార్యలు ఉండడం వల్ల ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటాడో నాకు తెలియటం లేదు. ఆయన చాలా గొప్పవాడు, ఏకకాలంలో అన్ని చోట్ల ఉంటాడనుకో, అయినా ఆయన నా దగ్గరే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఆయన అదుపులో పెట్టాలని నా కోరిక. ఆయన మీద నాకు మాత్రమే హక్కులు ఉండాలి. నువ్వు ఒక్కదానివి ఐదుగురిని నీ చుట్టూ తిప్పుకుంటా వాళ్ళంతా నిన్నే ప్రేమగా చూస్తున్నారు. ఏం మందు లేక ఏం మంత్రం నీ దగ్గర ఉంది? ఆ మందు నాకు చెబితే ఆ మందు కృష్ణుడికి తగిలించి ఆయన వల్ల వేసుకుంటానని. ఒకసారి అరణ్యపురం చదవండి, మీకే తెలిసిపోతుంది. అప్పుడు ఆవిడ నవ్వి, మందు మాకులతో మొగుండి అదుపులో పెట్టుకోలేరు తల్లి, నేను నా భర్తల్ని నా ప్రేమతో నా భక్తితో నా పరిచర్యలతో నా వాళ్ళని చేసుకున్నాను. నేను వాళ్ళకి వశమై వశం చేసుకున్నాను. నువ్వెంతసేపు పెత్తనం చెలాయించి రౌడీలా ప్రవర్తించి అవసరమైతే కాలితో అయినా తన్ని వాళ్ళని అదుపులో పెట్టాలనుకుంటున్నావు. పరమాత్ముడు ధనానికి దెబ్బలకి లొంగడు, కేవలం ప్రేమభక్తికి లొంగుతాడు అన్నది. అయినా ఆవిడకి అర్థం కాదనుకోండి, ఎందుకంటే సత్యభామ లెవెల్కి ద్రౌపది లెవెల్కి తేడా లేదా. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి మనం. కేవలం సత్యభామలాగా కృష్ణుడి మీద కృష్ణ భక్తుల మీద దాడి చేసినంత మాత్రం చేత ఎప్పటికీ మనం పరమాత్మను పొందలేము. నేను చెప్పిన కథ భారతంలో ఉందో లేదో ఒకసారి అరణ్యపురం చదవండి, సంస్కృతం తెలుసుకుని చదవండి. కింద తాత్పర్యాలే కాకుండా శ్లోకానికి సరైన అర్థం తెలుసుకుని చదవాలి. అప్పుడు మనకి రుక్మిణీమాత ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆదిలక్ష్మి ఆవిడ, పరమ పతివ్రత. పరమాత్ముడిని ఎలా పట్టుకోవాలో తెలుసు. సకల సంపదలని ఇచ్చిన తల్లి అయ్యుండి కూడా, అసలు డబ్బు ఆవిడదే అయ్యుండి కూడా మళ్ళీ పరమాత్మకు లొంగి ఉంటుంది ఆవిడ. ఆయనకి శ్రీ నివాసుడు అని పేరు, లక్ష్మీదేవి నివాసంగా కలవాడు. అంటే లక్ష్మి లేకపోతే ఆయన లేడు, కానీ ఆ లక్ష్మి అలా అందం. ఆయన అనాలి తప్ప, ఆవిడెప్పుడు లక్ష్మీదేవిని పొగడాలి తప్ప, ఏమయ్యో నేను లేకపోతే నువ్వు ఎందుకు పెరిగిరావు అని ఒక్క ముక్క అంతా ఎప్పుడైనా అనలా. అనలేదు కాబట్టి ఆవిడ జగన్మాత అన్నారు. అందువల్ల రుక్మిణీ కళ్యాణం మనం చేసుకుని ఆ రుక్మిణీదేవిని ఆదర్శంగా తీసుకోవాలి. మీరంతా అలాంటి వాళ్ళే. మా సీతామణి గారు, సత్యనారాయణ గారు అలా రుక్మిణీ కృష్ణుల్లో కలిసి ఉంటారు. అఫ్కోర్స్ సత్యనారాయణ గారి దగ్గర సత్యభామ లేదనుకోండి, ఆయన ఏకపత్ని వ్రతులే సందేహం లేకుండా. అయినప్పటికీ ఆ ఇద్దరు దంపతులు చూడండి, మీరు ఏదన్నో కార్యక్రమం తలపెడితే ఎంతో ప్రేమతో ఒకరికొకరు చెప్పుకుని ఆ పని చేసుకుంటూ ఉంటారు. మా ఆయనకి తెలియకుండా నేను చేస్తాను, లేకపోతే నాకు తెలియకుండా ఆయన చేయాలనే ఊహ లేకుండా ఉండాలి. ఈ కలియుగంలో ఇది కొంచెం కష్టమే. ఎక్కడికక్కడ ఎవడ అహంకారం వాడిదనుకోండి, అందరూ అంతా సాఫ్ట్వేర్ కదా. ఉద్యోగం సాఫ్ట్వేరే కానీ హృదయాలు హార్డ్వేర్ అయిపోయి అయినప్పటికీ సాఫ్ట్వేర్గా తయారవ్వాలి. అదే భాగవత ధర్మం. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు నందాదులతో కలిసి బృందావనంలోకి అడుగుపెట్టిన కథ నిన్నగాక మొన్న చెప్పాం. మధ్యలో నిన్న శతావధానం వచ్చింది కనుక ఆ కథ తర్వాత కొనసాగించడం కుదరలేదు. బృందావనం వెళ్ళాక శ్రీకృష్ణుడు నిజంగా గోపాలుడు అయ్యాడు. అప్పటిదాకా పెద్దవాళ్ళు మాత్రమే ఆవుల్ని ఆవుదోడల్ని మేపారు. కానీ కృష్ణుడు బృందావనం వెళ్ళాక వాళ్ళమ్మతో ఏమన్నాడు, అమ్మ ఇంతవరకు రేపల్లిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలం, ఇప్పుడు బృందావనానికి మనం మకా మార్చాం, ఈ క్షణం నుంచి మేము కూడా మా తోటి బాలురతో కలిసి ఆవుల్ని మేపడానికి అడవికి వెడతామని కానీ ముందు యశోద వద్దన్నది, తర్వాత వెళ్ళమన్నది. ఎందుకు వద్దంది ముందు ఆవిడ అంటే, కృష్ణుడు కొంచెం చిలిపివాడు, కొంటివాడు, అల్లరి చేస్తాడు, తీరా అడవిలోకి వెళ్ళాక ఏం తంటాలు తెచ్చుకుంటాడు. అది కొంచెం కృష్ణుడి మీద ఉన్న ప్రేమతో వారించింది. కానీ ఆయన ఏమన్నాడు, పెద్ద పెద్ద ఆవులు కాకుండా కొంచెం చిన్న చిన్న దూడల్ని తీసుకెడతాం మేము, అడవిలో మరీ దూరంగా వెళ్లకుండా మన గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలోనే ఆవుల్ని మేపి చాలా తొందరగా వచ్చేస్తూ ఉన్నాడు. అంటే 3 గంటలకల్లా వచ్చేసే బాధ్యత పెట్టుకున్నాడు ఆయన. అన్నాడు కానీ మొదట్లో వచ్చాడు కానీ తర్వాత తర్వాత రాలేదు. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఆయనేమి చంద్రాళ్ళి రాలేదనుకోండి. కానీ తల్లిని ఒప్పించి దూడల్ని వెంట పెట్టుకుని, ఇలాంటి పిల్లల్ని వెంట పెట్టుకుని అడవిలో ఆవులు మేపాడు. గోవుల్ని మేపడానికి వెళ్ళడం వల్ల, గోపాలన చేయటం వల్ల ఆయన బృందావనంలోకి వచ్చాక నిజంగా గోపాలుడు అయ్యాడు. 3 ఏళ్ళు నిండిన దగ్గర నుంచి 8 ఏళ్ళు నిండేదాకా ఈ బృందావనంలోనే ఉన్నారు వాళ్ళు. అంటే 5 సంవత్సరముల పాటు ఆయన ఆవుల్ని ఆవుదోడల్ని బాగా ప్రేమతో సాకాడు. మొదటి రోజు పిల్లలందరినీ వెంట పెట్టుకుని అడవిలో ఆవుల్ని విప్పుతుండగా ఆ దూడల్లోకి ఒక కొత్త దూడ వచ్చిందండో. ఎక్కడికెళ్ళినా పీడ తప్పదు, ఈ దూడలోకి ఒక పీడ చేరింది. కంసుడు పంపించగా వత్సాసురుడనే ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. వాడి పేరు వత్సుడు. అసురుడు అంటే రాక్షసుడు, వత్స అసురుడు, వత్సాసురుడు. వత్స అంటే ఆవు దూడ అని కూడా అర్థం. వాడు దూడ రూపంలో తిరుగుతాడు కాబట్టి వాడికి వత్సాసురుడు అని పేరు. మంచి అందమైన తెల్లని చిన్న చిన్న కొమ్ములు కలిగిన దూడ రూపంతో వచ్చాడు. దృఢంగా ఉందా దూడ, బలంగా ఉందా దూడ, నాలా తెల్లగా కూడా ఉంది. ఆవుదూడలు 2 రకాలండి. అదేంటో, ఆవుల్లో మాత్రం నల్లావుకి కర్రావుకి ఎక్కువ విలువ, కపిల గోవుకి ఎక్కువ విలువ, దాన్ని దానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. కానీ మానవుల్లో ఏమిటో నల్లగా ఉంటే ఇష్టపడరు. అసలు నలుపు ఎంత నాణ్యం అండి, నల్లగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఎక్కువగా ఉంటారట, అది తెలుసుకోవాలి. అయినా సరే ఏమిటో, కానీ అందరూ కూడా కాస్త నల్లా తెల్లగా ఉంటే ఇష్టపడతారు తప్ప నల్లగా ఉంటే ఇష్టపడరు. కానీ ఆవుల్లో మాత్రం కొంచెం నల్లా అయితే ఇష్టపడతారు, దాన్ని దానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. గోవుల యందు కపిల వరిష్ట అని తిక్కన గారు మహాభారతంలో అనువాదం చేశారు, శాంతి పర్వంలోనూ ఆనుశాసనిక పర్వంలోనూ కూడా. కానీ ఈ వచ్చిన దూడ మాత్రం మన జేమణి వేసుకున్న చొక్క ఎంత తెల్లగా ఉందో అంత తెల్లని రంగుతో ఉంది, మంచి తోకతో ఉంది, బలంగా ఉంది, ఆవు దూడలతో ఆడుకుంటుంది. సమయం చూసి కృష్ణుడిని చంపాలి అని వచ్చిన రాక్షసుడు వాడు. కృష్ణుడికి తెలియదే ఉంది, ఆయన సర్వాంతర్యామి ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఆయన ఇది చూసి ఏమి ఎరగనట్టుగా పిల్లల్ని పిలిచి, పిల్లల్లారా ఇలా రండి, మన ఆవు దూడల్లోకి ఈ కొత్త దూడ వచ్చి చేరింది, ఎవరి మందలోంచి తప్పి ఇక్కడికి వచ్చిందో, ఎంత ముద్దుగా ఉందో అని పరిశీలించి చూస్తున్నట్టుగా దగ్గరికి వెళ్ళాడు. ఇది ఒక మంచి లేగ వినుడెంతయ్యో నొప్పెడునల్చుడాసి తత్పదములు తోకయుల్ బిగియబట్టి చలంగి వెలంగ్రమానితో చదియగా ఒక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగరక్కసున్ గుదులు కొనంగ బాలకులు కోయని ఆర్వ అఖర్వలీలతో. ఇది ఒక మంచి ఆవు దూడ, ఎంత బాగుందో, దీని అందం ఆకట్టుకుంటోంది, దీని పొదుగు బాగుంది అని అందరితో ముచ్చట్లాడుతూ చెప్పి దాని దగ్గరకు వచ్చాడు. చూస్తున్నట్టుగా, పరిశీలించి చూస్తున్నట్టుగా నటించాడు. ఆ దూడ కూడా ఈయన నా ట్రాప్లో పడ్డాడు, నన్ను పరిశీలించి చూస్తున్నాడు, చూడిద్దాం సమయం చూసి మింగుదాం అనుకుంది. ఈలోపు కృష్ణుడు టక్కన తన తోక వెనక కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు, తోక కాళ్ళు పుచ్చుకుని గిరగిరగిరగా తిప్పాడు. పూర్వం బట్టలు ఉతికేటప్పుడు ఏం చేసేవారు, పంచిలా తిప్పేవారు, చీర పంచి కట్టేవారు కదా పూర్వం, వాటిని ఇలా గిరగిరా తిప్పి బండరాయి మీద వేసేవారు. వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ బండ మీద కసాపిస వెయ్యర అందాల దెబ్బ వెయ్యర దెబ్బ అని పాడుకుంటూ బాధేవారు. అలా బండ మీద బట్టను ఉతికినట్లుగా ఈ దూడను గిరగిరగిరా తిప్పి పక్కనే ఉన్న విశాలమైన వెలగ చెట్టుకు వేసి కొట్టాడు. వెలగ చెట్టు చాలా పెద్దది. మీలో ఎవరైనా నాతో నైమిషారణ్యం వచ్చారా? అక్కడ మనం ఉపన్యాసం చెప్పిన చోట వెలగ చెట్లు ఎంత ఉన్నాయి చెప్పండి. ఈ మాత్రం వేదిక ఎంత ఉందో అంతంతలా ఉన్నాయి. ఇప్పటికి కూడా వెలగ చెట్లు ఉన్నాయి. రేపు ఎలాగో సెప్టెంబర్లో భాగవత సప్తాహం జరుగుతున్నప్పుడు వస్తారు కాబట్టి ఇప్పుడు చూడండి. గ్రహణం ఉందని చెప్పాను కదా, సెప్టెంబర్ 7వ తారీఖు గ్రహణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని భాగవత సప్తాహం నైమిషారణ్యంలో పెట్టాం. ఆ సమయంలో సప్తాహము జరుగుతుంది, గ్రహణ స్నానము అవుతుంది, ఆ జపము అన్నీ జరుగుతాయి. అయ్యాక నేపాల్ కూడా వెళ్ళొస్తాం. ఆ నేపాల్ వెళ్ళి తిరిగి ఇంటికి రాగానే మీ పాపాలు పోతాయి, కొత్త పాపాలు మళ్ళీ మొదలెట్టుకోవచ్చు. తర్వాత పాత పాపాలు అన్నీ పోతాయి గ్రహణంతో. మన లక్షణం అదేగా, మానవ లక్షణం ఎప్పటికప్పుడు పాప ప్రక్షాళన చేసుకోవడం, కొత్త పాపాలు మళ్ళీ చేయటం. యదన్నా ఆత్కురితే పాపం తదన్నా ఆత్ ప్రతిముచ్యతే, యద్రాత్రి ఆత్కురితే పాపం తద్రాత్రి ఆత్ ప్రతిముచ్యతే అని మంత్రం చెప్పుకోవడం. ఏ ఉదయం పాపం ఆ ఉదయమే పోగాక, ఏ రాత్రి పాపం ఆ రాత్రే పోగాక అని మంత్రం సంధ్యావందనం చేసేటప్పుడు చెప్పే మంత్రం. అలా పాపాలు పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ చేయకుండా ఉంటే మంచిది, అయినా మానవులం కదా చేయకుండా ఉండలేము, అలా చేస్తూనే ఉంటాం. ఎంత వద్దన్నా ఏది చేయొద్దంటే చేస్తాం. అందువల్ల అప్పుడు అక్కడ చూడగలిగితే అంతంతలా ఉంటాయా వెలగ చెట్లు అనిపిస్తుంది. ఎంతలా ఉండి ఎంతంత మానుగట్టు ఉన్నాయో, కొన్ని వందల సంవత్సరములుగా చెట్లు పెరిగితేనే అంతలా ఉంటాయి. పెరగడానికి వందల సంవత్సరాలు పడుతుంది, పాపిష్టి వాళ్ళు పడగొట్టడానికి ఎంత, ఒక పూటలో పడగొట్టేస్తున్నారు. అందుకనే రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు పెరిగితే వాటి పడగొట్టకూడదు, వాటిల్లో దేవతలు ఉంటారు. ఆ చెట్లు పడగొట్టిన వాళ్ళకి ఆ పాపం వల్ల శాపం తగిలి వంశం నాశనం అవుతుందండి. నేను చాలామంది చూశాను, అందులో రోడ్లు వేస్తున్నాం కదానని ఆ చెట్లున్న ప్రాంతాన్ని పొడుగ్గా వదిలేసి ఇటు ఇటు వేసుకోమన్నారు. సాధ్యమైనంత వరకు మహావృక్షాలను నాశనం చేయకుండా చేయాలి. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది కదా, ఈ చెట్టు చెట్టు బలంగా తీసి ఇంకో చోట వేయచ్చు, అలా వెయ్యాలి. అమెరికా లాంటి చోట అలాంటి పనులు చేస్తున్నారు. భగవంతుడు మన వాళ్ళకు కూడా సద్బుద్ధి ఇవ్వాలని కోరుకుందాం. ఋషికొండలు పాడు చేసేసారు, కైలాసగిరి పాడు చేస్తున్నారు, కొండల్ని పిండి చేసేసి చెట్లు పాడు చేసి సర్వనాశనం చేసేస్తే ప్రకృతి వికృతి అయిపోతుందన్నమాట. ఆ రోజుల్లో బృందావనంలో పెద్ద వెలగ చెట్టు ఉన్నది, ఆ వెలగ చెట్టు మీద కొట్టాడు ఈ వత్సాసురుణ్ణి. ఏది వెనక తోక కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి ఫట్ మరో దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఆ రాక్షసుడి శరీరం తునాతునకలైపోయింది. వాడు ఎంత బలిష్ఠుడంటే వాడి దెబ్బకి వెలగ చెట్టు కూడా విరిగి కింద పడింది టేక. అంటే వాడు అంత రాక్షసుడు అన్నమాట. కృష్ణుడేమిటి ఆవుదోడ దగ్గరికి వెళ్ళి చూస్తూ పరిశీలిస్తూ పొగుడుతూ హఠాత్తుగా కొట్టేస్తున్నాడు దాన్ని ఎత్తి చెట్టుకేసి అని ముందు పిల్లలు కంగారు పడ్డారు. కృష్ణుడికి ఏమైనా తెక్కొచ్చిందేమో అన్నట్లుగా ప్రవర్తించాడేమిటి అని. ఆ తర్వాత రాక్షసుడు చావగానే వాడి అసలు శరీరం ధరించాడు. వాడి శరీరం కొండలా ఉంది. కొండలాగా ఉన్న ఆ శరీరాన్ని చూడగానే అప్పుడు అర్థమైంది గోపాలకులు, ఇందువల్లన్నమాట కృష్ణుడు ఈ దూడని పరిశీలించి చూస్తున్నట్లు నటించి పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టి చంపాడు అని. వాడు ఆనందపడిపోయారు. గొంగడీలు ఎగరేశారు చేతిలో ఉన్నవి, కర్రలు ఎగరేశారు, కృష్ణుడి చేతుల మీద చేతులేసి చప్పట్లు కొట్టారు, నృత్యాలు చేశారు, పాడారు. చచ్చిపోయిన రాక్షసుడి శరీరాన్ని చూసి వణిగిపోయారు కూడా. అమ్మమ్మ, ఈ దుర్మార్గుడు ఎంత శరీరం కలిగిన వాడు, వీడు ఏకంగా పెద్ద కొండలా ఉన్నాడు, వీడే గనక మనల్ని మింగితే ఏమైపోతాం, కృష్ణుడు మహాత్ముడు గనక కనిపెట్టి రాక్షసుడు చంపి మనల్ని రక్షించాడని ప్రశంసించారు. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళగానే పిల్లలంతా తమ తల్లిదండ్రులతో చెప్పారు, ఏమని, కృష్ణుడు ఈరోజు అడవిలో ఒక భయంకరుడైన రాక్షసుని సంహరించి మమ్మల్ని రక్షించాడనగానే వాళ్ళు ఆనందపడ్డారు. కాకపోతే అంతలోనే మళ్ళీ కాస్త బాధ కూడా పడ్డారు. వ్రేపల్లెలో ఉన్నంత వరకు ఆపదల మీద ఆపదలు ఈ పాపల మీద పడుతున్నాయి, అందువల్ల వ్రేపల్లి వదిలి బృందావనం పెడదామన్నాడు ఉపనందుడు, మనం మకాం మార్చాం. అదేదో స్వామి చెప్పినట్టు రామేశ్వరం వెళ్ళినా ఏదో తప్పలేదుట, రామేశ్వరం వెళ్ళినా ఏదో తప్పదు అన్నట్టు. ఏంటి రానా అది గొడవ, ఎవరన్నా వైర్ల మీద కూర్చుంటున్నారా? అందువల్ల రమణమూర్తి గారు కొంచెం ముందుకు రండి, ఆ స్టాండ్కి ఏమైనా తగులుతున్నారేమో మీరు, ఇంకా మీరు కూడా కొద్దిగా ముందుకు తరండి. వైరులతో జాగ్రత్తగా ఉండాలి, వైరులు ఎప్పుడూ ప్రమాదకారులే. వైరులతో తగాదా పడకూడదని చాలామంది చెప్పారు, అయినా వినం మనం. సరే ఏది ఏమైనప్పటికీ బృందావనం వచ్చినా రాక్షస పీడ తప్పలేదు అని అందరూ గ్రహించారు. చెప్పాను కదా నాయనా, అటు వెళ్ళిపో, అటు నుంచి వెనక్కి నుంచి వెళ్ళి, ఇది పురాణం కదా, నేనంటే అవధానం కాబట్టి అడ్డం వచ్చినా తప్పలేదు, పురాణం మధ్యలోకి రాకూడదు, ఇక అయిపోయింది, తర్వాత చూద్దాం, పట్టుకో. గోవింద, ఈ విధంగా మొత్తం మీద బృందావనంలో మొదటి రోజే బోణి ఓ రాక్షసుడి యొక్క శరీరంతో. పర్వాలేదు, ఎక్కడికి వచ్చినా కష్టాలు వచ్చినా ఆ పరమాత్ముని అనుగ్రహంతో కష్టంలోంచి కృష్ణుడు బయటపడ్డాడు అనుకున్నారు తప్ప ఆయన పరమాత్ముడు అని గ్రహించలేకపోయేవాడు. మానవుల యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడు కూడా ఎదురుగుండా ఉంటే మానవ రూపంలో వాడిని మానవుడి కిందే భావిస్తారు. కృష్ణుడు రాక్షసుని చంపి వీళ్ళని రక్షిస్తే ఆయనే విష్ణువుని గ్రహించలేక ఆ కేశవుడు రక్షించాడు మా కృష్ణుడిని అనుకున్నారట, ఆయన కృష్ణుడిని కృష్ణుడు రక్షించాడు అనుకున్నారట వాడు. అదే లక్షణం, మానవ లక్షణం. అది మొదటి రోజు ఈ విధంగా వత్సాసరం అది అయ్యింది. రెండవ రోజు మళ్ళీ అడవిలోకి వెళ్ళారు. ఎప్పుడు ఏమని శాస్త్రం, ద్వితీయ విఘ్నం ఉండకూడదు. పాఠానికి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎందుకని ఏం చేస్తారనమాట, మొదటి రోజు వెళ్ళిన వాడిని రెండో రోజు కూడా పంపుతారు. రెండవ రోజు కనుక వెళ్ళకపోతే దాన్ని ఏమంటాం, ద్వితీయ విఘ్నం అంటాం. రెండవ రోజు అడవికి వెళ్ళగానే బోణి రెండోసారి కూడా జరిగింది, ద్వితీయ విఘ్నం లేకుండా. మొదటి రోజు వత్సాసురుడు తెచ్చాడు, రెండవ రోజు ఏం కనపడింది, బకాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు. బకము అంటే కొంగ, వాడు పెద్ద కొంగ రూపంలో ఉంటాడు, తెల్లని కొంగది. అకలంకులు బాలురుగని రకుటిల దంభోళి హతశిఖాద్రి శిఖర రూపకములు హరిహింసారంభకములు బకమున్ విశాల భయదాంబకమున్. గోపాలకులంతా బృందావనంలో ఆవుదోడలు మేపడానికి వెళ్ళగానే వాళ్ళకు పెద్ద కొంక కనపడింది. వీళ్ళేమో అమాయకులు, నోట్లో వేలెడితే కొరకలేనటువంటి అమాయకులు. ఎక్కువ మంది ఆ రోజుల్లో అడవుల్లో ఉండేవారు కదండి, లౌకిక ప్రపంచంతో సంబంధం లేదు, ఈ వాట్సాప్లు ఇంటర్నెట్లు లేవు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఏం తెలిసేది కాదు, కల్లా కపటం తెలియకుండా ఉంటారు. అందుకే వాళ్ళని అకలంకులు, కళంకము లేని వాళ్ళు, మత్సలేని వాళ్ళు, నిష్కళంకులు అన్నమాట. అటువంటి పిల్లవాళ్ళకి ఎదురుగుండా కొంక కనపడేది. ఆ బకం ఎలా ఉన్నది, అకుటిల దంభోళిహత శతాద్రి శిఖర రూపకము అన్నారు. పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి, ఇంద్రుడు ఏం చేశాడు వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కలు పట 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 నరికేశాడు. అప్పటి నుంచి పర్వతాలకి రెక్కలు లేకుండా అయిపోయాయి. కానీ ఇది ఎలా ఉందట, వజ్రాయుధపు దెబ్బ తినకుండా ఉన్న హిమాలయ పర్వతం అన్నట్టుగా ఉంది. కొంగ తెల్లగా ఉండడం వల్ల హిమాలయ పర్వతంలో కనపడుతుంది, తెల్లని కొండలాగా. కాకపోతే పర్వతానికి ఎక్కడ హిమాలయానికి ఏముంటాయి, రెక్కలు ఉండవు, దీనికి రెక్కలు ఉన్నాయి. కాబట్టి దంభోళి దెబ్బ తినని, వజ్రాయుధపు దెబ్బ తినని, రెక్కలు కలిగిన కొత్త హిమాలయ పర్వతమా అన్నట్లుగా ఉంది. అది హరిహింసారంభకము అన్నారు. కృష్ణుణ్ణి హింసించి చంపడానికి వచ్చింది అటువంటి బకాన్ని, విశాల భయదాంబకమున్, దాని నోరు చాలా విశాలంగా ఉంది. అంబకం అంటే నోరు. దాని నోరు ఎలా ఉందంటే, ఈ దవడలా తెరిస్తే కింద దవడ కిందకి నేల మీద ఉంటే పైది ఆకాశానికి తాకుతోంది. కొంగలకి పెద్ద పెద్ద ముక్కులు ఉంటాయి కదా పొడుగ్గా, ఆ ముక్కులు వాటికి నేల, వాటి ఆకాశాన్ని తాగుతుంది. అంత విశాలంగా నోరు తెరిచి కాసు కూర్చుందిట. రావోయ్ కృష్ణ, ఐ వాంట్ టు కిల్ యూ అంటూ. దానికి ఇంగ్లీష్ కూడా వచ్చు. రాక్షసులకి రాని లాంగ్వేజ్ ఏముంటుంది? ఆనాడు ఇంగ్లీషు, తర్వాత తురకం, ఒకటేంటి అన్నీ వచ్చి ఇప్పుడు ఈ కలియుగంలో మనకి క్రిములు రూపంలో చంపేస్తున్నారు వాళ్ళు. అటువంటి ఆ కొంగ నోరు తెరిచి ఎదురుగా చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. చూద్దాం ఏం చేస్తుందోనని. పిల్లలు అన్నారు, కృష్ణ ఇదేదో భయంకరమైన రాక్షసుడిలాగే ఉంది, నిన్న వత్సాసురుడు వచ్చాడు, ఇప్పుడు ఈవిడ ఏమన్నా బకాసురుడేమో అనేలోపే ఒక్కసారి ఆ కొంగ రెక్కలు అలార్చి ఎగరడం మొదలుపెట్టింది. అది ఎగురుతూ ఉంటే ఆ రెక్కల గాలికి బృందావనంలో ఉన్న చెట్లన్నీ అటు ఇటు కదిలిపోయాయి. పెద్ద దుమ్ము లేచిపోయింది. చెట్ల ఆకులన్నీ గలగలగల శబ్దంతో రాలిపోతూ అటు ఇటు ఎగరడం మొదలెట్టాయి. ఇప్పుడు ఆకులు రాలినప్పుడు గాలి వేస్తే అవుతాయి, శబ్దం చేసుకుంటూ అటు ఇటు కొట్టుకుంటాయి, అలా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఒక్కసారి ఆ కొంగ లేచింది, వచ్చి శ్రీకృష్ణుడిని గుటుక్కుని మింగేసింది. పిల్లలందరూ చూస్తూ ఉండగా కృష్ణుడిని మింగేసింది. దాంతో బకుడు చేత మింగబడిన శ్రీకృష్ణుణ్ణి చూరడలేక బలాది పాలక ప్రముఖుల చేతనులై విరగందిరి చయ్యన ప్రాణము లేని ఇంద్రియంబుల భంగిన్. బకాసురుడు మింగాడు కృష్ణుణ్ణి, కృష్ణుడు కనపడలేదు. వెంటనే బలరాముడు, గోపాలకులు చచ్చిపోయి పడిపోయారు. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళల్లో ప్రాణం ఉంటుంది. కృష్ణుడు అందరికీ ప్రాణస్వరూపుడు, చైతన్యస్వరూపుడు. ఆయన కనబడకపోవడంతో వాళ్ళు ప్రాణము పోయినప్పుడు ఇంద్రియములు ఎలా ఉంటాయో అలా అయిపోయారు. మన శరీరంలో ప్రాణం ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం, కళ్ళిలా విప్పి చూస్తాం. ప్రాణం పోతే కళ్ళలా ఉండిపోతాయి నిశ్చలంగా. కొంతమంది మూసేస్తారు, కొందరు కళ్ళు తెరిచేలా ఉంటారు, కానీ అందులో చూపు ఉండదు. ప్రాణం ఉన్నదనుకోండి, నోట్లోంచి గాలి బయటకు వస్తుంది, మాటలు వస్తాయి, లేదా అలా నోరు తెరిచి ఉండిపోతాడు. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మము అనే ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, వాక్కు పాణి పాద పాయు ఉపస్థ అనేటటువంటి కర్మేంద్రియాలు, ఇవన్నీ ప్రాణం ఉన్నప్పుడు పనిచేస్తాయి, ప్రాణం పోతే నిశ్చలంగా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు కూడా అలా ఉండిపోయారట. ప్రాణం పోయిన కట్టెల్లో ఉన్నారు, శవాల్లో అయిపోయారు. దేవతలు పైనుంచి చూచి హాహాకారాలు చేశారు. అయ్యయ్యో, కృష్ణుడిని మింగాడు వీడు, ఈ కృష్ణుడు ఏదో గొప్పవాడు అనుకున్నాం, పరమాత్మ అనుకున్నాం, బ్రహ్మదేవుడు మనందరి కోసం ప్రార్థిస్తే పరమాత్ముడు పుట్టి దుష్ట శిక్షణ చేస్తాడని భావిస్తే ఈయన కూడా కొంగ చేత మృంగబడ్డాడు, ఇక మనకి దిక్కేమిటని వాళ్ళు ఏడ్చారు పాపం. అప్పుడు కృష్ణుడు, దేవతలారా మీరేం కంగారు పడకండి అని అభయం చెబుతూ, ఈ కొంగ మింగిన తర్వాత కడుపులోకి వెళ్లకుండా గొంతుకు దగ్గర ఆగిపోయాడు ఆయన. సరిగ్గా కంఠం దగ్గర, శివుడు విషం పెట్టుకుంటే కంఠం ఎలా ఉంటుందో అలాగే ఈయన కూడా విషంలాగే కంఠం దగ్గర ఆగిపోయి లోపలికి వెళ్ళాడు, బయటికి రాడు. లోపలికి వెళ్ళినా పర్వాలేదు, బయటకు వచ్చినా పర్వాలేదు, కంఠం దగ్గర మాత్రం టక్కన ఆగిపోయట. కంఠోపాంతము దౌడలు మెరుముచున్ కాలాగ్ని చందంబునన్ కుంఠీభూతుడు కాక వేండ్రమగు ఆ గోపాల బాలు జయోత్కంఠున్ బ్రహ్మగురు మహామహిము చక్కన్ బృంగరాదంచు సోల్లుంఠం వాడుచు క్రక్కె వాడు వెడలన్ లోకంబు అశోకంబుగన్. ఈ కంఠం యొక్క బిలము దగ్గర, అంటే లోపలికి బయటికి కాకుండా సరిగ్గా ఆ కంఠ ప్రాంతం దగ్గర అడ్డం పడిపోయాడు కృష్ణుడు. అగ్నిలాగా భగభగ మండడం మొదలుపెట్టాడు. అడ్డం పడ్డం సరే, అడ్డం పడాక ఏం చేశాడైనా, భయంకరమైన అగ్నిలాగా మారిపోయి ఈ గొంతంతా చొర్ర 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 కాల్చేశాడు. వాడి గొంతంతా మండిపోయింది, కాలిపోవడం మొదలెట్టింది. వాడు తట్టుకోలేకపోయాడు. వాడు ఇదేమిట్రా, నేను నల్లగా ఉన్న కృష్ణుణ్ణి మింగాను అనుకున్నాను, నేను మింగింది నల్లగా ఉన్న కృష్ణుణ్ణా లేక నల్లని బొగ్గునా, ఆ బొగ్గుకి లోపల ఎవరైనా నిప్పెట్టారా అని భయపడిపోయాడు. అందుకే కాలాగ్ని చందంబునన్నారు. పరమాత్ముడు మన కడుపులో కడితే మనం ఆయన మెంగగలమా? భయంకర అగ్నిస్వరూపుడు, ప్రపంచ ప్రళయకాలములలో లోకములను భస్మం చేసే సంవర్తాగ్నిస్వరూపుడైన ఆయన ఇప్పుడు వాడి కంఠాన్ని కాల్చేస్తూ ఉంటే వాడు తట్టుకోలేక, వీడెవడరా బాబు నన్ను చంపేస్తున్నాడు, నేను ఎంతోమందిని నా ముక్కులతో పట్టుకుని మృంగి వేశాను, మానవుల్ని మృంగాను, జంతువుల్ని మింగాను, కానీ ఇలాంటి వాడిని ఎప్పుడూ చూడలేదని ఏడ్చేశాడు వాడు. ఆయన బ్రహ్మదేవుడికి తండ్రి, మహిమ కలిగిన వాడు, జయోత్కంఠుడు, జయం తప్ప అపజయం పొందను అనుకునేవాడు ఆయన. అటువంటి వాణ్ణి, అమ్మో వీడిని మింగడం కష్టం, వీడెవడో కొంచెం గట్టివాడిలాగే ఉన్నాడు, గట్టిపెండలాగే ఉన్నాడు, ఇప్పుడు ఈ కంఠం దగ్గర ఇంకొంచెం సేపు ఉంటే గొంతంతా కాలి బూడిదైపోతుందని భావించి అతి కష్టం మీద ముక్కులు నేల మీద కొట్టి కక్కేశాడు కిందకి. కృష్ణుడు కంఠంలోంచి కిందకి బయటకు వచ్చాడు. ఇప్పుడు బయటికి రాగానే ఏం చేశాడు ఆయన, మళ్ళీ పొడవబోతూ ఉంటే ఆ రాక్షసుడిని రెండు ముక్కులు పుచ్చుకున్నాడు. పుచ్చుకొని గడ్డి పరకని చీల్చేస్తారు చూడండి, అలాగా దర్భలను ఏం చేసేవారంటే గ్రహణ సమయంలో రెండుగా చీల్చి అటు ఇటు వేయాలని శాస్త్రం. గ్రహణ సమయంలో ఇంట్లో దర్భ తెచ్చినప్పుడు రెండుగా చీల్చి సవ్యాపసవ్యములుగా విసరాలి. అంటే ఈ కుడివైపుది ఎడంవైపున, ఎడంవైపుది కుడివైపున వేస్తే ఆ ఇంట్లోకి ఏ దోషములు రావు. అలా వాడు ముక్కులు పుచ్చుకుని కొంగని తృణముక్రియ గ్రక్కున సీరే గడ్డి పరక చీల్చినట్టుగా చీల్చి చెరో పక్కకి విసిరవతలు పారేశాడు. ఏమండి, ఏమంటే మా ఎవరో మాట్లాడుతున్నారు, నా పురాణానికి మళ్ళీ ప్రతిగా ఎక్కడో మారుమాత వస్తుంది. మళ్ళీ వాళ్ళు కట్టు తెప్పారు ఎవరో కానీ. గోవింద, నిశ్శబ్దంగా ఉండండి, ఫోను లేకుండా చూడండి అని రోజు చెప్తున్నారు కదా ఆయన, మరి వినకపోతే ఎలాగా? ఒకవేళ నాకే కనుక విసుకొచ్చి పురాణం మానేస్తే ఆ పాపం మీది అవుతుంది, తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఈ క్షణం నుంచి కిక్కురు మనకుండా వినాలి. ఇప్పటికే నేను ఈ మధ్యన చాలా కాంప్రమైజ్ అవుతున్నాను చాలా విషయాలు. అందులో మరొక్కసారి గోవింద, మొత్తం మీద కొంగని చీల్చి అవతల పారేశాడు ఆయన. ఆ చీల్చబడిన వాడు ఎలవాడు, ఎటువంటి వాట, బకునిన్ కలహోత్సుకునిన్ అన్నారు. బకుడు ఎప్పుడూ యుద్ధం చేయడానికి ఉత్సాహంతో ఉంటాడు వాడు, వాడి పని ఎంతసేపు తగదబడ్డమే. అలాంటి వాణ్ణి చంపవతలు పారేశాడు. వాళ్ళు ఆనందపడ్డారు, అయ్యి బాబోయ్ గోవర్ధన పర్వతం కంటే పెద్దదైన కళేవరంతో ఉన్న ఇంత కొంగ రూపంలో ఉన్న రాక్షసుని రెండుగా చీల్చి మమ్మల్ని రక్షించిన కృష్ణ నీకు జయము కలుగుగాక అని వాళ్ళంతా జయ జయధ్వానాలు చేశారు. పెద్దలకి భగవంతునికి జయమే కోరుకోవాలి. ఇప్పుడు కృష్ణుడు మన ఎదురుగుండా వస్తే శుభం భూయాత్ అని చేత్తో ఆశీర్వదించకూడదండో, జయహో కృష్ణ అనాలి. గురువుగారికి జయము జయం అనాలి. అలా కాకుండా మేము మీకు శుభం భూయాత్ అనాలి. అదొక ధర్మం అన్నమాట, నియమం అది. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎత్తివే చేయట్టి జయహో అనాలా లేకపోతే శుభం అనాలా? ఎప్పుడు జయహో అనాలి తప్ప శుభం భూయాత్ అనకూడదు. కొంతమందికి తెలియదు, మూర్ఖత్వం. పెద్ద పెద్ద అన్నల్ని గొప్పవాడిని కూడా శుభం భూయాత్ ఏదో పెద్ద వీడు గొప్పవాళ్ళాక ఈ తప్పురా అంటే వాళ్ళు కోపం ఉండదు. అసమర్థులకి కోపం ఎక్కువ వస్తుంది తెలుసా, తప్పు చేసేవాడిని తప్పు చేసేవంటే బాధ వచ్చేస్తుంది అనమాట. అదొక కర్మయోగం కలియుగంలో. అందులో ఏం చెప్పాలన్నా ఎందుకు వచ్చిందిరా బాబు, మనకు కూడా వాళ్ళ పాటలు వాళ్ళే పడతారులే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ధర్మం ధర్మే కదా, ఇది దృష్టిలో పెట్టుకోండి. జయము అభివృద్ధి మాత్రమే కోరుకోవాలి పరమాత్మకి గురువులకి. అదే పిల్లలకి శిష్యులకి గురువులు శుభం కోరుకోవాలి. అందుకని గురువు శిష్యుణ్ణి శుభం భూయాత్తని దీవించాలి. మీరు దేవతలకు ఏమనాలి, జయం కోరుకోవాలి. అందుకే భక్తజయదేవుడు జయ జగదీశ హరే జగదీశ, ఓ విష్ణుదేవ నీకు జయము కలుగుగాక, జయించదవుగాక అనాలి. లేదా బలం విష్ణో ప్రవర్ధతాం, బలం గురోహ ప్రవర్ధతాం, గురువుగారికి విష్ణువునకు బలము అభివృద్ధి చెందుగాక అని కోరుకోవాలి. అలా కోరుకుంటే అది మీకు అభివృద్ధి అవుతుందన్నమాట. అందువల్ల వాళ్ళంతా శ్రీకృష్ణుడికి జయము జయము అన్నారన్నమాట. అది రెండవ రోజు కార్యక్రమం. ఆ తర్వాత బృందావనంలో రోజు ఆవుదోడల్ని వేపడం, తిరిగి రావడం. క్రమంగా శ్రీకృష్ణ పరమాత్మునికి 5 సంవత్సరాలు వచ్చాయి. ఒక్క క్షణం కూడా కృష్ణుడిని చూడకుండా ఉండలేకపోయేవారు వాళ్ళు. కృష్ణుడు ఇంట్లోనే పడుకుంటాడు కదా, పడుకునేటప్పుడు చూసేది యశోద, లేచాక చూసేది, భోజనం పెడుతున్నప్పుడు చూసేది. అయినా ఆయన అడవికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా మా కృష్ణుడు ఇంకా రాలేదు, ఇంకా కృష్ణుడు రాలేదని కళ్ళు కాచేలాగా, కాయలు కాచేలాగా ఎదురు చూసేది. ఆ రూపం ఎంత చూసినా తనివి తీరదు, ఆయనతో ఎంత మాట్లాడినా తనివి తీరదు, ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండాలనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భక్తి. కృష్ణుడిని తల్లి మాతృభక్తితో చూసింది, గోపికలు కామోత్కంఠతతో చూశారు, భయంతో కంసాదులు సేవించారు, ప్రేమతో ధర్మరాజాదులు చూచారు, భక్తితో నారదాదులు చూచారు. ఏదో ఒక భక్తి ఉంటే కృష్ణుడిలో కలిసిపోతారు. ఇందులో ఏ భక్తి తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, కానీ అందరిలోకి గోపికల భక్తి గొప్పదన్నారు. అందుకే గోపికలకి లభించినంత తొందరగా మోక్షం కట్టుకున్న భార్యలకు కూడా రాలేదు. కాబట్టి గోపికల యొక్క భక్తి ఉత్కృష్టమైనది. కామోత్కంఠత గోపికల్ భయమునల్ కంసుడు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్మీరలు భక్తినేము ఇది చక్రింగంటి మెట్లైన వద్దామధ్యానగరిష్ఠుడై నగరి చందన్ వత్తు ధాత్రీశ్వర అని నారదుడు ధర్మరాజుతో ప్రహ్లాద చరిత్రలో అంటాడు. సప్తమ స్కంధంలో ఎంతో కామంతో కృష్ణుడు మాకు సర్వము, ఆయన సాంగత్యం లేకపోతే ఉండలేమనే భావనతో గోపికలు ఆయనలో కలిసిపోయారు. భయంతో కృష్ణుడు చంపుతాడేమోననే భయంతో కంసుడు ఆయనలో కలిసిపోయాడు. వైరం వల్ల కృష్ణుడు మా శత్రువు, కృష్ణుడు నా శత్రువు, కృష్ణుడిని చంపుతానని భావించి శిశుపాలాదులు ఆయనలో కలిసిపోయారు. యాదవులు బంధుత్వం వల్ల ఆయనలో కలిసిపోయారు, చొట్టరికం వల్ల ఆయనలో కలిసిపోయారు. ప్రేమతో మీరలు అంటే ధర్మరాజాదులు ఆయనలో కలిసిపోయారు. భక్తితో నారదాదులం మేము ఆయనలో కలిసిపోయాం. ఎలాగైనా ఏదో ఒక భక్తి ఉండాలి, ఆయన మీద ఏదో సంబంధం ఉండాలి, ఆయనతో ఏదో బాంధవ్యం పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఈ జన్మలో తరిస్తాం. ఆఖరికి విరోధంతో కూడా చేరచ్చు. మీరు ఇంకా నన్ను అడిగితే ప్రేమతో కంటే విరోధంతో తొందరగా చేరచ్చు. మా గురువుగారు గురుదేవ గురుదేవ అన్నవాళ్ళకంటే కూడా రోజు 24 గంటలు చంపుతాను, ఆ గురువుని నరుగుతాను, ఆ గురువుని కొడతాననేవాడు ఉన్నాడే, 10 సార్లు తలుచుకుంటాడు కదా, వాడు చేరతాడు. కానీ అది అంత మంచిది కాదనుకోండి, అది శిశుపాలుడికి చెల్లే, మీకు చెల్లదు. మీరు అలా అనలేరు కూడా, ఎందుకంటే వాళ్ళ బుద్ధి మీకు బుద్ధి వేరు. కాబట్టి మొత్తం మీద ఏదో ఒకటి ఉండాలి, వైరమో ప్రేమో. అందున ఈ గోపీజన పంక్తికి మాత్రం సందేహం లేకుండా ఆయన మీద అనేక విధములైన ప్రేమ. కనుక కృష్ణుడు పశువులను మేపుకొని తిరిగి ఇంటికి వచ్చేదా కల ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేవారు. ఒకరోజున బలరాముడు రాకుండా కృష్ణుడు మాత్రమే కొంతమంది పిల్లల్ని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళాడు. ఆ పూట ఎందుకో బలరాముడు ఇంట్లో ఆగిపోయాడు. బహుశా ఆ రోజు పొద్దుటానికి ఇడ్లీ అవి పెట్టలేదో, లేకపోతే యజ్ఞంలో ఉన్నాడో, ఆ పరమాత్మ లేరలు కదా, ఏదో కారణం ఇంట్లో ఎవరో ఉండమన్నారో, భవిష్యత్తు ఆయనకి తెలుసు కనుక దానికోసమో లేక శ్రీకృష్ణ సంకల్పమో ఏదైనా అవ్వచ్చు అంటాడు గర్గాచార్యులు వారు. ఆ ఒక్కరోజు మాత్రం బలరాముడు అడవికి వెళ్ళలేదు. బలరాముడు కృష్ణుడితో వెళ్ళని సందర్భాలు 2. ఒకటి 5వ ఏట, ఇప్పుడు నేను చెప్పే కథలో. మళ్ళీ 2వది కాళీయమర్దన సమయంలో కూడా బలరాముడు అక్కడే ఇంట్లో ఉండిపోయాడు. ఎందుకని ఆ మర్దనం జరిగేటప్పుడు ఆయన ఉండకూడదు. ఈ పూట పిల్లలందరూ సద్దన్నం మూటలు కట్టుకున్నారండో. మధ్యాహ్నం పూట భోజనం చేయాలంటే పూర్వం చేసేవారు, సద్దన్నం బాగా మూట కట్టుకుని వెళ్ళేవారు. రాత్రి వండిన అన్నం మధ్యాహ్నం తింటే ఎంతో రుచిగా ఉండేదండి. ఆ రోజుల్లో బియ్యం అంత బాగుండేది. ఇప్పుడు బియ్యం ఏమిటి, పొద్దున్నుండితే సాయంత్రానికి నీరు కంపోస్తుంది. పూర్వం వెన్నపోస తీస్తే ఎలా ఉండేదండి అలా ముద్దగా. ఇప్పుడు వెన్నపోసలకు కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి వాయిదారుగా. అది తింటే కన్నీళ్ళును. పూర్వం నెయ్యి ఎంత కమ్మగా ఉండేది రుచి. మరి ఆవులు కూడా ఏం తింటాయో కర్మ. వాటికి కూడా పూర్వంలాగా గడ్డి గాధం పెట్టకుండా వాటికి కూడా ఏమైనా చిప్స్ పెట్టేస్తున్నారో ఏమిటో, వాటికి కూడా ఇడ్లీ చట్నీ పెట్టేస్తున్నారో ఏమిటో. పూర్వం రుచి లేకుండా అయిపోయింది. అన్ని చోట్ల రుచి లేదు, పచ్చి లేదు, అన్నిట్లోనూ మార్పులు వచ్చేసాయి. కానీ పూర్వం నిజంగానే సద్దన్నం, నేను కూడా చిన్నప్పుడు సద్దన్నం తిన్నాను. ప్రొద్దుట లేచి వాయించి చిక్కనైనటువంటి ఆ మజ్జిగ కాస్త వెన్నపూస నంచుకుని ఇంత ఆవకాయ అందులో నంచుకు తింటుంటే ఓ స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నటువంటిది. ఇప్పుడు ఏ ఇడ్లీ తిన్నా, లేకపోతే ఏ అట్టు తిన్నా, లేకపోతే కట్టు పొంగలు తిన్నా ఆ రుచి రావట్లేదు. ఆ రోజుల్లో సద్దన్నం మధ్యాహ్నం తినడానికి పట్టుకెళ్ళి రకరకాల కూరగాయలు వ్యంజనములు పట్టుకెళ్ళేవారు. ఆవకాయ, మాగాయ, దబకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, గోంగూర ఇవన్నీ వేసుకుని ఆహా వెన్నపూస నంచుకుని తింటూ ఉంటే ఎంతో బాగుండేది. అందరూ కృష్ణుడితో సద్దన్నం తిన్నవాళ్ళు. వాళ్ళ పుణ్యమే పుణ్యం. అవకాశం వస్తే మళ్ళీ మనందరం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏది ఆ సద్దన్నం తిన్న సీన్లో పాల్గొవాలనిపిస్తుంది కదా. అలా పాల్గొవడం అంటే అది గోలోకానికి వెళ్ళడం అని అర్థం అనమాట. ఆ యోగం పట్టిందా ఇంకా వాడికి తిరుగులేదన్నారు. వీళ్ళందరూ ఈ మూటలు పుచ్చుకు బయలుదేరారు. అద్భుతమైన ఘట్టం కదండి ఇది. విందులకును బ్రహ్మ సుఖానందంబై భక్తగణమునకు దైవతమై మందులకు బాలుడగు హరి పొందుగ నిరి గొల్లలిట్టి పుండులు కలరే. తనను ఆశ్రయించుకున్న స్నేహితులకి బంధువులకి ఆయన ఎటువంటి వాడు, బ్రహ్మానందం కలిగిస్తాడు. నువ్వే దిక్కు కృష్ణ అన్నావా, ఇంకా వాడికి పునర్జన్మ లేకుండా చేస్తాడు. పరమానందాన్ని ప్రసాదించే పరబ్రహ్మస్వరూపుడు ఆయన. భక్తులకి దైవం ఆయన, కానీ సామాన్యులకి మూర్ఖులకి పిల్లవాడు. మూర్ఖులు తిడుతున్నారా లేదా, అప్పుడప్పుడు కొంతమంది కృష్ణుడు నోటికి వచ్చినట్టు తిడుతున్నారంటే వాడు మందులు, మూర్ఖులు, బుద్ధిహీనులు. బుద్ధిహీనులకి ఏదో గోపాల బాలుడు, చిలిపి కృష్ణుడు, అల్లరి చేసినవాడు. మనలాంటి వాళ్ళకి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరమాత్ముడితో స్నేహం చేశారు వాళ్ళు. స్నేహం చేయడం పక్కన పెట్టండి, కృష్ణుడు ముందెడుతుంటే కొంతమంది ఏమన్నారు, పరుగు పరుగును వెళ్ళి మనం కృష్ణుడిని ముట్టుకుందాం, ఎవరు ముందుగా ముట్టుకుంటే వాడు పంట పండినట్టే అన్నారు. పూర్వం పంటలను ఉండేవి తెలుసుగా మీకు. ఇలా ముగ్గురు ఐదుగురు కలిసి చేతులు పట్టుకుని ఇలా అని ఇలా కొట్టుకునేవారు. ఒక ఇద్దరిలా వేసి ఒకడిలా వేసాడో వాడు పండినట్టు, లేదా ఇద్దరిలా అని ఒకడిలా అంటే వాడు పండినట్టు అనమాట. అలా మనం పంటలు వేసుకుందాం, కానీ పంటలు చేతులతో వేసుకోవడం కాదు, మనందరం ఆ ముందు పెడుతున్న కృష్ణుడికి దగ్గరికి వెడదాం. ఒకటి రెండు మూడు అనగానే పరుగును వెడదాం. వెళ్ళి మనలో ఎవరు కృష్ణుడిని ముందు పుట్టుకుంటే వాడు గొప్పవాడు, వాడే మనందరిలోకి నాయకుడు, అంటే వాడి జీవితం ధన్యం అవుతుంది అని 1, 2, 3 అన్నాడు కుర్రాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందులో అందరికంటే ముందు పరిగెత్తి కృష్ణుడు పట్టుకున్నవాడు ఉన్నాడే, వాడు ఎంత ఆనందపడిపోయాడు, నా జన్మధన్యం అయిపోయింది, అందరిలో కంటే ముందు నేనే వెళ్ళి కృష్ణుడిని పట్టుకున్నాను అని ఎగిరి గంతులేశాడు. కొంచెం మందులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏంటంటే జంధ్యాలు దారిపోతూ ఉంటాయి, పంచలు దారిపోతూ ఉంటాయి, అలాంటి వాళ్ళు వెళ్ళలేక నా బతికింతే అనుకున్నారు వాళ్ళు. కొంతమంది కర్మ ఉత్సాహం ఉండదు వాళ్ళకి, ఎప్పుడు చూసినా మందల్లా ఉంటారు. అలాంటి వాళ్ళు కృష్ణుడి పట్టుకోలేక మళ్ళీ కర్మపుంజం పాలైపోయారు. కానీ పట్టుకున్న వాళ్ళు ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఈ సమయంలో మరికొంతమంది వచ్చి, కృష్ణ కృష్ణ, మాకంటే నువ్వు ముందు వెళ్ళిపోతున్నావు, మేము నీకంటే ముందు వెళ్ళాలి కదా అని ఆయన గట్టిగా వెనక్కి లాగారు, గుంజారు. గుంజినప్పుడు ఒకడు కృష్ణుడి మీద చెయ్యేసి ఆహాహా అని వీపు మీద కొట్టాడు, ఒకడు తన్నాడు, ఒకడు గుద్దాడు. వాళ్ళ దృష్టిలో కృష్ణుడు పరబ్రహ్మ కాదు, ఆడుకోవడానికి పనికొచ్చే ఒక మిత్రుడు. అందుకని ఏం చేశారు, తన్నారట కూడా. ఎంత అదృష్టవంతులు, ఎన్నడునైనా యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నులగా అనరట్టి విభు కౌగిట చేర్చుచు చెట్టబట్టుచున్ తన్నుచు గృద్దుచున్ నగుచు తద్దయుపై బడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యములెంత ఒప్పునే. యోగేశ్వరేశ్వరులు వేల సంవత్సరములు తపస్సు చేసి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోలేకపోయారు. కొంతమంది ఉన్నారు ఒకరోజు రెండు రోజులు కాదు, కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసినా కృష్ణుడు సరే ఎలాగో కనపడలేదు. కృష్ణుడి కాలి కింద ఉన్న దుమ్ము కూడా చూడలేకపోయారట. పాద పరాగము ఇంతయున్ కన్నులగా అన్నారు. మొత్తం దుమ్ము కూడా అక్కర్లా, శ్రీకృష్ణుడి అరికాలి కింద ఉన్న రవ్వంత దుమ్ము కూడా కళ్ళతో చూడలేకపోయారు మహానుభావులైన యోగేశ్వరేశ్వరుడు. కానీ ఇవాళ ఈ అడవిలో ఉన్న బృందావనంలో ఉన్న గోపాలకులంతా కృష్ణుడు మా మిత్రుడు మిత్రుడు అంటూ మీదపడి కౌగిలించుకున్నారు. చట్టాపట్టాలు వేసుకు తిరిగారు, చేతులు పుచ్చుకు లాగారు, ఈడ్చారు, తన్నుచూ కొంతమంది కాలితో తన్నారు, గుద్దుచున్ వీపు మీద గుద్దారు కొంతమంది, నగుచు వేళకోళం చేశారు, మీదపడి ఆడుకున్నారు, ఎన్నో రకాలుగా మన్నించారు. అరిచేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టుగా కృష్ణుడిని తిప్పేశారు తమ చుట్టూత. ఆహా, ఇన్ని రకములుగా కృష్ణుడితో క్రీడిస్తున్న ఈ పిల్లలు చేసుకున్న పుణ్యం ఎవరైనా చేశారా? సనక సనందనాది యోగులు కూడా అంతటి భాగ్యమునకు నోచుకోలేకపోయారు. కాబట్టి భాగ్యం అంటే గోపాలకులదే అన్నారు భాగవతంలో. అందుకే బ్రహ్మాది దేవతలు ఆనందపడేవారట. ఎందుకండి ఈ పై పదవి, ఈ పదవి కంటే భూలోకంలో బృందావనంలో చేరి కృష్ణుడితో ఆడుకుంటే బాగుండు కదా అనిపించేది. నాకు కూడా చాలాసారి కథ చదువుతున్నప్పుడల్లా, ఏంది మన కలియుగంలో పుట్టాను అనవసరంగా, అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ తర్వాత గుర్తుకొచ్చింది నేను కూడా ఆడుకున్నాను కాబట్టే ఆ పుణ్యం దృష్టిలో పెట్టుకుని కృష్ణుడు ఏం చేశాడు, బృందావనంలో మాతో ఆడుకున్న వాళ్ళలో కొంతమంది భూలోకానికి వెళ్ళి నా కథ చెప్పండి అన్నాడు. అందుకే మేము చెబితే మీకు అర్థమవుతుంది. ఆ సమయంలో కృష్ణుడితో మేము ఆడుకున్నప్పుడు చేసుకున్న పుణ్యం భాగవతం చెప్పనిస్తూ ఉంటే, పుస్తకం లేకుండా చెప్పనిస్తూ ఉంటే, ఆ సమయంలో ఎప్పుడో మా సేవ కూడా ఎవరో చేసుకున్నారు. అందుకే మా అసిస్టెంట్లుగా వాడు కూడా అంత చెప్పగలుగుతున్నారు. ఎవరంత ఇష్టం వాళ్ళది నా అనుమానం. మీరు కూడా ఆ టైంలో ఎంతో కొంత తిరిగి ఉంటారు, నాకు కూడా తిరిగి ఉన్నారు కాబట్టి మళ్ళీ కృష్ణుడి కథ వినగలుగుతున్నారు కదా. అది వినగలరా ఈ కథ మానేసి ఇంకేదో వినే పిచ్చి పిచ్చి కథలు వినొచ్చుగా, సీరియల్స్ చూడొచ్చుగా. చూడలేదు మీరు, ఇక్కడికి వచ్చి భాగవతం వింటున్నారంటే మీకు కూడా అంతో ఎంతో పుణ్యం ఉంది కదా. ఆ సమయంలో శ్రీకృష్ణుడు బొమ్మ వేసిన వాళ్ళు ఇప్పుడు కెమెరామన్లు అయ్యారు. అప్పుడు కృష్ణుడు బొమ్మ చిత్రకారులే వేసి ఉంటారు. ఆ సమయంలో బొమ్మ వేసినందుకు కొంచెం డబ్బులు ఎక్కువ డిమాండ్ చేశారట. అందులో మళ్ళీ జన్మ ఎత్తవలసి వచ్చింది. ఈ జన్మలో డబ్బులు అడగకుండా ఉంటే ఈ జన్మలో ఎవరికి ఉంటారు గడిపోతారట. అందువల్ల ఎవరి భాగ్యం వారిది అన్నారు. అఫ్ కోర్స్ అడగపోయినా ఇస్తానుకోండి, ఎక్కువ డిమాండ్ చేయకుండా ఉంటే ఈ జన్మలో మోక్షం వచ్చేస్తున్నా. ఏదైనా ఇవంతా మన పుణ్యాలు, మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఆ భాగవతం యోగం వచ్చింది. లేకపోతే భాగవతం అనేసి ఇదిగో అడవి దొంగల కథలు, స్మగ్లర్ల కథలు సినిమాలుగా చేసుకుని నానా కష్టాల్లో పడుతూ ఉంటాం. గోవింద, ఒకనొకని చల్ది కావడి ఒకడొకడడగించుచుండు ఒకడొకడది వేరొకనొకని చేరి తెచ్చును ఒకడొకడది దాచి తెచ్చును వీనాథ. వీళ్ళంతా సద్దన్నం మూటలు పట్టుకెళ్ళారు. ఈ సద్దన్నం మూటలన్నీ పట్టుకెడుతూ ఉంటే ఒకటి భుజం మీద ఉన్న మూట రెండో వాడు వాడికి తెలియకుండా జాగ్రత్తగా కొట్టేశాడు. కొంతమంది అలా కొట్టేస్తారు. మరి చిన్నప్పుడు మా మొల్లో ఉన్న పిన్నీసులు కొట్టేసేవారు ఒక ఆయన, పిన్నీసులు రహస్యంగా కొట్టేసేవాడు ఆయన. పిన్నీసులు కొట్టేయడం కర్మ. అసలు నన్ను అడిగితే ఇతరులకు తెలియకుండా పిన్నీసు కొట్టేసిన వాడిని గిన్నీస్ బుక్లో ఎక్కిస్తారేమో. అందువల్ల అలాగా ఒక్కొక్కటి సద్దన్నం మూట వాడికి తెలియకుండా తీయటం, తీసి దాచే వట్ట పక్కన. కొంతసేపటికి వీడు, రే నా భుజం మీద సద్దన్నం మూట ఉండాలి, ఎదురే బాబు ఆ మూటలో అయితే మా అమ్మ నన్ను తిడుతుందిరోయ్, అసలే రాగి గిన్నెది అని వాడు ఏడుస్తూ ఉంటే ఇంకోటి నవ్వి, ఒరే వాడు దాచాడరా, ఇదిగో ఇక్కడ ఉందిరా మూట అని మళ్ళీ వాడికి ఇచ్చేవాడు. ఈ విధంగా ఒకడిది ఒకడు దాచేవాడు, రెండో వాడు దాన్ని తెచ్చేవాడు. ఒక్కొక్కడేమో వెనక నుంచి వచ్చి కళ్ళులో మూసేవాడట గట్టిగా. కళ్ళు మూస్తే అవతల వాడు, ఎవర్రా కళ్ళు మూసారు చెప్పుకోరా, కళ్ళు ఎవరు మూసారో, ఆ ఈ చేతులు ఎంత గరుగ్గా ఉన్నాయంటే నీ మొహం తగలేదు, నీ చేతులే ఇంతలా ఉన్నాయంటే రే నీ ఇంటి పేరు కొండేరా అనేవాట. చేతులు గరుగ్గా ఉన్నాయి కదా, నువ్వు కొండగాడివి కదా అనేవాట. అదే ఆ చేతులు గులాబీ రేకుల మెత్తగా ఉన్నాయనుకో, నువ్వు పద్మాకరవు కదా, నీ చేతులు కాబట్టి ఇంత గులాబీ రేకులు ఉన్నాయి కదా అనేవాట. అంటే వాడు చేతులు పెట్టుకుని కనిపెట్టేసేవాడు అనమాట అవతల వాడు చూడకుండా. ఒక్కొక్కడు ముందు పెడుతూ ఉంటే వెనక నుంచి ఒక్కొక్కడు వెళ్ళి భౌ అని అరిచేవాడు. దాంతో అవతలవాడు కంగారాడు ఉలిక్కి పడితి నవ్వేవాట. ఒరే అలా వెనక నుంచి అరవకరా, నాకు అసలే హార్ట్ అటాక్ ఎక్కువ, ఈ మధ్యన స్టంట్ వేశారు, నువ్వేమో స్టంట్ చేయకురా అని వాడికి కంగారు పడేవాట. ఎన్ని చేష్టలు వర్ణించారండి భాగవతంలో. ఇలా పిల్లలు ఆడుకుంటూ కొంచెం ముందుకు వెడుతూ ఉండగా హఠాత్తుగా అక్కడికి వచ్చాడు ఒకడు, వాడి పేరు అఘుడు. అఘము అంటే పాపం, వాడు మూర్తి భవించిన పాపం, పాపాలన్నీ వాడి రూపంలో ఉన్నాయి, అందుకని అఘాసురుడు అన్నారు. వాడిని బకీ బకానుజహ అన్నారు వేదవ్యాసులు వారి. ఇందులో బకీ బకానుజహ, బకీ అంటే పూతన, పూతనకి తమ్ముట్టువాడు. బకానుజహ బకుడికి అనుజుడు, అంటే కృష్ణుడు చిన్నప్పుడు పూతన చంపాడు, ఆ పూతనకి తమ్ముడు ఇదిగో కొంగ రూపంలో వచ్చిన బకాసురుడు, ఆ బకాసురుడు తర్వాత పుట్టివాడు అఘాసురుడు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పదో, ఇది బ్యాక్గ్రౌండ్ అంటే. అందువల్ల ఏంటంటే పూతనని కృష్ణుడు చంపాడు, తర్వాత బకాసురుని చీల్చి అవతల పారేశాడు. ఇప్పుడు వీడు తమ్ముడు కంసుడు వీడు పంపించట, ఒరే మీ అక్కని మీ అన్నయ్యని చంపిన కుర్రాడు ఎవడో ఉన్నట్టు బృందావనంలో నందుడు కొడుకుని విన్నాను, వాడి సంగతి ఏమిటో చూడమరుగా వచ్చాడు వాడు. ఈ కృష్ణుడు పిల్లలు ఆడుకోవడం చూశాడు, వాడు కళ్ళు కుట్టేసుకున్నాడు. ఎవరన్నా ఆడుకుంటే ఆనందంగా ఉంటే వాడు తట్టుకోలేడండో, కొంతమంది కర్మది పక్కవాళ్ళు నవ్వుతూ ఉంటే ఏడుస్తారు, మీరంతా నవ్వుకుంటారా నవ్వుకుంటారా అని ఉడికిపోతారన్నమాట. అంటే వాడి కోసం మనం ఏడవాలా? పక్కవాడు సంపాదించుకున్నా, ఓ ఇల్లు కట్టుకున్నా, మంచి భోజనం చేస్తున్నా, కొంతమంది కళ్ళలో నిప్పులు పోసుకుంటారన్నమాట, ఈర్ష్య అసూయ, అటువంటి వాడే అఘాసురుడు. దాంతో వాడు పళ్ళు పటపట కొరికి, మా అక్కని చంపినటువంటి వాడి మీద నా అక్కసు తీర్చుకుంటానని భావించి పెద్ద కొండ చిలువ రూపం ధరించాడు. ఆ కొండ చిలువ యోజనం పొడుగు ఉన్నది, 8 మైళ్ళు పొడుగుందనమాట. ఇక నోరు అరయోజనం అంటే 4 మైళ్ళు వెడల్పు, కింద పెదవి నేల మీద, పై పెదవి ఆకాశానికి ఉంది. 4 మైళ్ళు అంటే ఆలోచించండి, నేల మీద నుంచి ఆకాశంలోకి 4 మైళ్ళు ఎత్తాడు వాడు నోరు, పొడుగేమో 8 మైళ్ళు. అంత పొడవు కొండ రూప కొండ చిలువ రూపంలో ఒక అజగరం రూపంలో ఎదురుగుండా నిలబడ్డాడు. ఆ కొండ చిలువ నోరు తెరిచినప్పుడు నోట్లోంచి నారికిల్లా బయటకు వస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది అది. దాని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి, పైగా పాము నోట్లోంచి గాలి విడిచిపెడుతుంది కదా, వీడు కూడా అలాగా మన బుసలు కొడుతూ ఉంటే ఆ లోపల నుంచి వస్తున్న గాలి వేడి వేడి గాలి కింద ఉంది. అది ఎలా ఉంది చూడటానికి దావాగ్నివలే ఉంది అన్నారు. అడవి తగలబడుతున్నప్పుడు భయంకరమైన వేడి పుట్టదా? ఇప్పుడు కాలిఫోర్నియా అడవులు తగలబడుతున్నాయట, అడవుల్లోంచి వచ్చేటటువంటి గాలి చాలా భీకరంగా ఉంటుంది, నిప్పులు కమ్ముతూ ఉంటుంది. వీడి నోట్లోంచి వచ్చే గాలి అలాంటి దావాగ్ని నుంచి వచ్చే గాలి వలె ఉందన్నమాట. ఉష్ణ నిశ్వాసం. పిల్లలు చూశారు, ఒరే నిన్న కూడా ఇటే వెళ్ళాం మనం ఈ మార్గంలో, నిన్న మాట వరసకు కూడా ఈ కొండగుహ కనపడలేదు, ఇప్పుడు కొత్తగా కొండగుహ వచ్చింది ఏమిటి అన్నాడు ఒకడు. మరొకడు అన్నాడు, ఇది కొండగుహలో లేదురా, కొండ చిలువలో ఉందిరా అన్నాడు. చచ కొండ చిలువ ఏంటి, కదలా కదలకుండా పడి ఉంటే ఇది కొండగుహే, ఆడుకునేందుకు కొండగుహలాగే కనపడుతుంది అన్నాడు ఒకడు. గుహ అయితే నోట్లోంచి 4 ఎలా వస్తాయన్నాడు ఒకడు. వేడి వస్తుందిరో అని ఒకడు, బహుశా ఇది అడవి అయి ఉంటుందిరా, ఈ గుహలో అడవి ఉండి ఉంటుంది, ఆ అడవిలో దావాగ్ని పుట్టి ఉంటుంది, చెట్లు జంతువులు కాలిపోయి ఉంటాయి, ఆ కాలిపోయిన జంతువుల మీద చూస్తున్న దుర్వాసనే రా ఈ గాలి అని ఒకడన్నాడు. అంటే ఎవడికి తోచిన భాష్యం వాడు చెప్పాడనమాట. చివరికి అంతా కలిసి ఏమన్నారు, సందేహం లేదు, ఇదేదో అతి భయంకరమైన 8 మైళ్ళు పొడుగున్న కొండ చిలువ అని కనిపెట్టేశారు. ఒక వన్యాజగరేంద్ర వల్ల దగిరేంద్రోత్సేదమై దావ పావక కీలా పరుష ప్రచండతర నిశ్యాసంబుతో ఘోరవగ్నికరాళాతతజిహ్వతోడ మనలన్ హింసింప వీక్షింపుచున్ వికటం వైపడి సాగియున్నది పురోవిధిం కనుంగొంటిరే. ఇదొక అడవులలో తిరిగే అతి భయంకరమైన కొండ చెలువ. అందుకే కొండంత శరీరంతో ఉన్నది, దాని నోట్లోంచి వస్తున్నవి నాలుకలే, అది విడిచిపెడుతున్న గాలి భయంకరమైన దావాగ్ని నుంచి వస్తున్న వేడి గాలి వలె ఉన్నది, దుర్వాసనతో కూడిన గాలి వస్తున్నది. అంత పెద్ద నాలుకతో మనల్ని లోపలికి లాగి అందరినీ హింసించి మిరింగి చంపాలని వచ్చింది ఈ భయంకరమైన కొండ చెలువ, సందేహం లేదు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? ఎదురుగుండా నోరు తెరుచుకుంది అంటే మింగాలం చూస్తోంది, ముందుకు వెడితే మింగుతుందేమో, వెనక్కి వెడితే మన పౌరుషం పోయినట్టే కదా అని ఒకడనగా పక్కన ఇంకోడు లేచాడు. ఒరే, ఈ కొండ చెలువను చూసి మనం భయపడడం ఏంట్రా, డోంట్ కేర్ అన్నాడు వాడు. ఎందుకట? కృష్ణుడు ఉన్నాడు పక్కన.
బకునిల్ చంపిన కృష్ణుడు మనకు పామంచు చింతింపనేటికిరా పోదము దాటి కాక అది కౌటిల్యంబుతో మృంగుడు బకు వెంటను కృష్ణు చేతనను పద్మాక్షు వీక్షించి ఉత్సుకులై చేతులు వేసి కొంచు నగుచున్ దుర్వారులై పోవగన్.
బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు మన పక్కనుండగా, కొండంత అండగా కృష్ణుడు ఉండగా ఈ కొండ చిలువకి భయపడవలసిన అవసరం లేదు. పాము గీము అని భయపడవలసిన అవసరం లేదు. ఒరే, మనం ముందుకే వెళ్ళిపోదాం, చూద్దాం, అది మనల్ని మృంగడానికి ప్రయత్నిస్తే మన కృష్ణుడు మనల్ని రక్షించకుండా ఉంటాడా? ఇది కూడా వాళ్ళ అన్నయ్య బకాసురుళ్ళగే పైకిపోతుంది. అంటే వాళ్ళకి అది బకాసురుడు తమ్ముడని తెలియదు, కానీ రాక్షసులంతా సోదరులు వాళ్ళ దృష్టిలో, అందుకని బకుడి వెంట ఇది కూడా పోతుంది. మన పద్మాక్షుడు మనల్ని ఎప్పటికీ సిగపువ్వు వాడకుండా చూసుకుంటాడు, మన తల వెంట్రుకు ఓడకుండా కాపాడతాడు మనల్ని అని కృష్ణుడి మీద నమ్మకంతో చిరునవ్వు నవ్వుతూ ఏమాత్రం భయపడకుండా చేతులు పట్టుకుని ఆ పాము దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత భక్తి ఉండాలి, గురుభక్తి అంటే అది.
గురువుగారు మీరు అన్నీ చెప్పారండి, అయినా మేము మిమ్మల్ని నమ్మవండి అంటే ఇంక వాడిని ఏం రక్షిస్తాడండి వాడు? నీకు నిజమైన భక్తి ఉంటే అంతలా ప్రాణం ఇచ్చేంతలా ఉండాలి. వాళ్ళు ప్రాణానికి తెగించి లోపలికి వెళ్ళారండి. ఆ స్థితి వచ్చినప్పుడు సందేహం లేకుండా మన భక్తి మనల్ని కాపాడుతుంది. మనకి భక్తి లేక కాదు, సగం ఉంటుంది సగం ఉండదు, నమ్ముతాం నమ్మం. అయ్యో, ఈ నిజంగా ఈయన నమ్మచ్చా అనిపిస్తుంది మధ్య మధ్యలో. ఇంకేముంది, ఎప్పుడైతే అనుమానం వచ్చిందో వెంటనే భ్రష్టుడు అయిపోతాడు వాడు. వాడు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ముందుకు వెడుతూ ఉంటే నాలుగుతో మొత్తం దూడలతో పాటు పిల్లలందరినీ లోపలికి లాగేశాడు ఆయన. పైనుంచి దేవతలు ఇదంతా చూస్తున్నారు. రెండో ఎందుకో తెలుసా? దేవతలు అమరులైనప్పటికీ వీడంటే భయపడతారు. దేవతలకి అమరులు అంటే మరణము లేనివాళ్ళు అని పేరు. ఎందువల్ల? అమృతం తాగడం వల్ల. అయినప్పటికీ మేము చచ్చిపోతామని భయపడుతున్నారు ఈ మధ్యన. ఎందువల్ల? ఈ దుర్మార్గుడు బతికున్నాడు గనక. అఘాసురుడు బ్రతికి ఉన్నంత వరకు అమృతపానం చేసిన వాళ్ళని కూడా చంపగలడు వాడంత దుర్మార్గుడు, వాడి శక్తి గొప్పది, వాడు ఎప్పుడు చస్తాడా అని వాడి మరణముల కోసం దేవతలు ఉబ్బిళ్ళూరుతూ ఎదురు చూసేవారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఈ కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడి చేతిలో చస్తాడు వాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆకాశంలో అదృశ్య రూపంలో వాళ్ళు పైనుంచి చూస్తూ కృష్ణుడి చేతిలో వాడు చస్తాడేమో అనుకునేలోపు వాడేమో పిల్లల్ని మింగేశాడు, దూడల్ని మింగాడు. అప్పుడు దేవతలు అనుకున్నారట వాళ్ళ వాళ్ళు, ఈ కృష్ణుడు భగవంతుడు ఎవరో కానీ ఇప్పుడే తెలియపోతుంది మనకి. ఈ దూడల్ని పిల్లల్ని ఈ పాపాత్ముడు మింగాడు. ఈయన పరమాత్ముడైతే మనల్ని రక్షించడానికి వచ్చినట్టయితే ఆ పాముని చంపుతాడు, వాళ్ళని రక్షిస్తాడు. లేదా ఆయన కూడా సామాన్య గోపాల బాలుడే, రిటైర్ అయ్యాక భీమిలీలో ఇల్లు కట్టుకున్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఆయనే అనుకున్నారు. ఆహా, అయితే మీకు కూడా నా మీద అనుమానం వచ్చిందనమాట అనుకున్నాడు కృష్ణుడు. అంటే ఇక్కడున్నా ఆయన వినపడం అనుకుంటున్నారు వాళ్ళు. చాలామంది తెలియదు కానీ గురువుగారు చెవులు చాలా గట్టివండో, మీరు ఇక్కడ మాట్లాడుకున్న అన్నీ తెలుస్తాయి. ఆయన బెడ్రూమ్లో కూర్చున్నాడు, ఏం తెలియదు అనుకుంటారు పిచ్చి, ఎవరు ఏమో ఏం మాట్లాడుకున్నా తెలుస్తుంది కాబట్టి ఆయన జగద్గురువు అన్నారు. అందుకని దేవతలు నన్ను శంకిస్తున్నారు, వీళ్ళని ఒక్క క్షణం ఏడిపించాలనుకున్నాడు ఆయన. భగవంతుడు అప్పుడప్పుడు అలాగా శంకించేవాడిని ఏడిపిస్తాడు. అందుకని వాళ్ళు వినేటట్లుగా పైకి ఇలా అనుకున్నట్ట, ఏమని, అయ్యో ఈ పిల్లలకి ఈ దూడలకి ఇది పాము కాదు, అఘాసురుడు అనే విషయం తెలియలేదు, కంసుడు పంపించకవచ్చిన దుర్మార్గుడు వీడు, వీడు పామునుకు నోట్లోకి వెళ్ళిపోయారు, వీళ్ళంతా చచ్చిపోయారు, ఇప్పుడు నా గతి ఏంటి బాబో, నేనేం చెయ్యను అని సామాన్యుడిలాగా చింతిస్తూ ఏడుపు మొహం పెట్టేట ఆయన కూడా. దేవతలు చూశారు పైన నుంచి, మనం అనుకున్నట్టు ఈయన చిన్నపిల్లాడే రోయ్, ఈయన కూడా ముఖంలో టెన్షన్ పెట్టుకున్నాడు, అసలు సంచాలకత్వం మానేసి బెంగ పెట్టేసుకున్నాడు, కంగారు పడిపోతున్నాడు, కాబట్టి ఈయన కూడా మామూలు మానవుడు అనుకున్నారట. అప్పుడు కృష్ణుడు ఇంకా బాగా ఏడిపించాడండి కాసేపు, లేకపోతే అనుమానిస్తారా భగవంతుణ్ణి. అర్భకులెల్ల పాము దివిజాంతకుడౌట ఎరుంగరక్కట నిర్భయులై ఎదుర్కొనిరి నేగలనల్చు విమూఢులల్చు ఆవిర్భవదాగ్రహత్వమున వెందగులంతమలేగ పిండుతో దుర్భర ఘోర సర్ప ఘనతుండ బిలాంతము చొచ్చిరందరున్. ఈ పిల్లలంతా, ఈ పాము దేవతలకి కూడా మృత్యువు వంటి వాడైన అఘాసురుడనే విషయం తెలుసుకోలేకపోయారు, పిల్లలకి ఇతడు రాక్షసుడనే విషయం తెలియదు, నిర్భయత్వంతో దాని నోట్లో ప్రవేశించారు, కృష్ణుడున్నాడనే నమ్మకం వీళ్ళకి ఎక్కువైపోయింది. అందుకే కృష్ణుడున్నాడనే ఒక ఆనందంతో ఉత్సాహంతో నమ్మకంతో తాత్కాలిక ఆవేశంతో, మా గురువుగారు ఉన్నారు మాకేమిటి లెక్క అని ఆవేశం అంటారు దాన్ని, ఆవేశంతో ఆ పాము నోట్లో దూరిపోయారు. ఆ పాము నోరు ఎటువంటిది, భరించడానికి వీలు కానంత వేడితో కూడినది, పెద్ద పెద్ద నారుకలతో కూడినది, పెద్ద కొండ గుహ లాంటిది, అందులోకి వెడితే ఎవడు బయటికి రాడు, అందులోకి వీళ్ళు దూరారు. ఇప్పుడు నేను ఏడుపు మొహంతో ఇంటికి పోతాను, ఒరే ఇంటికి పోతానంటున్నాడు ఏమిట్రా అనుకుంటున్నారట దేవతలు. ఏం చేస్తాను మరి, పిల్లల్ని రక్షించలేను, వాడు చచ్చిపోయి ఉంటారు, ఈ పాటికే కడుపులో జీర్ణం అయిపోయి ఉంటారు, అయినా పొద్దున్న 8 తిన్నా ఈ ఇడ్లీ చట్నీ ఎంతసేపు ఉంటుంది కడుపులో, అలాగే పాము కడుపులోకి వెళ్ళిపోయినటువంటి ఈ జీవులు ఎంతసేపు ఉంటారు, జీర్ణం అయిపోయి ఉంటారు. అందుకని ఏడుపు మొహంతో ఇంటికి కడతాను, తీరా ఇంటికి వెళ్ళాక ఈ పిల్లల తల్లులు తండ్రులు నా దగ్గరకు వస్తారు, కృష్ణ నువ్వు ఒక్కడివే వచ్చావేమిటి, ఆవులేవి పిల్లలేరి అని అడుగుతారు. అప్పుడు నేను వాడతా ఏమంటాను, అడవిలో కొండ చెరువు కనపడింది, నాకు చెప్పా పెట్టకుండా వీళ్ళంతా దాని నోట్లోకి వెళ్ళిపోయారు, అది మింగేసిందని చెప్తాను. అప్పుడు వాళ్ళు ఏమంటారు, కృష్ణ నిన్ను నమ్ముకుని మా దూడల్ని పిల్లల్ని నీ చేతిలో పెడితే నువ్వు రక్షిస్తావనుకుంటే, నువ్వు వాళ్ళని పాము భక్షిస్తూ ఉంటే రక్షించకుండా చూస్తూ ఉపేక్షించావా అంటారు, నన్ను తిప్పుతారు. కాబట్టి నేను ఇంటికి వెళ్ళాక ఇలా చెప్పడం బాగుండదు, అలాగని వాళ్ళని రక్షించే శక్తి నాకు లేదు, మరి ఏం చేయను, నేను కూడా పాము నోట్లో పడి చచ్చిపోతే ఏ గొడవ ఉండదు, అప్పుడు నన్ను అడిగేవాడు ఉండడు, నా గురించి ఆలోచించేవాడు ఉండరు అనుకోగానే, అయ్యో కృష్ణుడు కూడా పాము నోట్లో పడి చచ్చిపోతాట, ఈయన గోపాల బాలుడే, ఈయనేమి బ్రహ్మగారి తండ్రి కాదు అనుకుని దేవతలు ఏడవడం మొదలెట్టారు. అంత ఏడిపించాడండి ఆయన కాసేపట్లోనే, వాడిని చాలా పరీక్షించాడు ఆయన. కొంచెం అవిశ్వాసం ప్రకటిస్తే భగవంతుడు అలాగే ఓ మొట్టిగా పడతాడు. ఇలా వాళ్ళని కొంచెం కంగారు పెడుతూ తాను కూడా పాము నోట్లో ప్రవేశించాడు. ఇప్పుడు ఈ పాము ఇంకా నోరు ముయ్యలేదు, ఎందుకని దానికి అసలు కసెంత కృష్ణుడి మీద ఉంది, ఈ పిల్లల్ని దూడల్ని మింగితే నాకేముంది, కడుపు నిండుతుంది కానీ కక్ష తీరదు కదా, ఇప్పుడు ఈ కృష్ణుడి రాని కృష్ణుడిని కూడా మింగానా, అప్పుడు నా పగ చల్లారుతుంది, పైగా కృష్ణుడు లేకపోతే ఇక గోపాలకులంతా చచ్చిపోతారు, ఈ బాలురు కృష్ణుడు గోపాలురికి ప్రాణం, మా బకాసురుడి ప్రాణం బదులుగా వీళ్ళ ప్రాణం తీస్తే పిల్లలు లేకపోవటం వల్ల బెంగతో వాళ్ళంతటా వాళ్ళే గుండెకి చచ్చిపోతారు అనుకుంటున్న ఆ రాక్షసుడి దగ్గరికి కృష్ణుడు వచ్చి నోట్లో దూరిపోయాడు, వాడు నోరు మూసేశాడు. ఇంకా చూడండి దేవతలు పైనుంచి హాహాకారాలు చేశారు, అయ్యో ఈ గోవిందుడేదో రక్షిస్తాడు అనుకున్నాం, ఆయన పేరు కూడా గోవిందా అనుకున్నారు, ఏడ్చారు. ఇంకెందుకు పోదాం అన్నారట, ఇంకా లైవ్ కట్టవలేదు వెళ్ళిపోదాం అనుకున్నారు వాళ్ళు, అబ్బాయి లేదు ఇంద్రుడికి ఎందుకు ఇంకా అనుమానం,
కాసేపు చూద్దాం ఏం చేస్తాం, ఏం దొరుకుతుందో చూద్దాం, ఆఖరిదాకా చూద్దాం, ఆ పావు నోట్లో పిల్లలు ఏమవుతారో అని పాపం ఇంద్రుడు అందరినీ ఆపేట లేకపోతే వెళ్ళిపోయేవారు. ఈలోపు కృష్ణుడు కాసేపు అయ్యాక పాపం మరీ ఇంకెక్కువసేపు ఏడిపించకూడదు వెళ్ళను అనుకుని ఆ కంఠం దగ్గరికి వెళ్ళాడు. ఇంకా కంఠం దగ్గర నుంచి లోపలికి వెళ్ళాడు, బయటికి రాడు. రాకుండా శరీరాన్ని విపరీతంగా పెంచేసి మొత్తం కంఠం అంతా మూసేశాడు. ఇప్పుడు ఏమైపోయింది, లోపల ఉన్న గాలి బయటికి వెళ్ళదు, వాడు లోపలికి గాలి తీసుకోలేడు. అంటే ఉచ్ఛ్వాసము లేదు, నిశ్వాసము లేదు. ముక్కులు రోరు మూసేస్తే ఏమైపోతాం, గాలి అడగ తస్తాం. వాడి శరీరం అంతా ఊపిరి లేక కదిలిపోయింది. వాడు బాబు ఆయన డామ్ డామ్ అని శరీరాన్ని అటు ఇటు కొట్టాడు. 8 మైళ్ళ పొడుగున్న వాడి శరీరం అటు ఇటు కదులుతూ ఉంటే ఆ శరీరపు దెబ్బకి కొండలు పిండి పిండి అయిపోయాయి, చెట్లు పచ్చడి పచ్చడి తునాతునకలైపోయాయి. బాధ తట్టుకోలేకపోయాడు. హఠాత్తుగా వాడి శరీర పైభాగంలో చీలిక ఏర్పడిపోయింది. ఆ చీలికలోంచి వాడి ప్రాణం బయటకు వచ్చేసింది. అంటే ప్రాణం ఇక కొట్టుకుని ఊపిరాడక పైకి తండుకు వచ్చేసింది అనమాట. ఆ ప్రాణం ఎలా ఉందిట, బొటన వేలంత రూపంలో ఒక జ్యోతి ఎలా వెలుగుతుందో అలాగా ఆ జ్యోతి రూపంతో ఆకాశంలో నిలబడింది. పోయాడు వాడు, తెచ్చాడు ఆ దెబ్బకి. అప్పుడు కృష్ణుడు ఆ లోపల ఉన్నటువంటి పిల్లలు అప్పటికే ఉడికిపోయారు. వాళ్ళు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాడు. ఆ పిల్లలు ఎలా ఉన్నారు చూడడానికి అంటే సగం సగం ఉడుకుతున్న ఇడ్లీ ముద్దల్లో ఉన్నారు. పూర్తిగా ఉడికిపోయినా పర్వాలేదు, పూర్తిగాను ఉడకలేదు, అలాగని ఉడకకుండాను లేదు, సగం సగం అనమాట. కొంతమంది తిక్కుమలాడు కోళ్ళు సగం సగం వేడివేండలలో పెట్టి తీసేస్తూ ఉంటారు చూడండి, అలా అయిపోయింది అనమాట శరీరం పాపం. అలా ఈ పిల్లలు దూడలు ఉడికిపోయి ఉంటే వాళ్ళందరినీ తన దివ్యశక్తితో బయటికి లాగాడు. బయటికి లాగి అలా ప్రేమగా వాళ్ళకే చూశాడు. చూడడంతో ఆయన కళ్ళల్లోంచి అమృతం వంటి కిరణాలు వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళంతా యథాతథంగా బతికిపోయారు, లేచారు. కేవలం చూపులతో వాళ్ళందరినీ బతికించాడు. అలా బ్రతికించి బయటకు వచ్చాడో లేదో, అప్పటిదాకా ఆకాశంలో నిలబడి ఉన్న ఈ అఘాసురుడి ప్రాణం ఆకాశం నుంచి దిగి వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. ఇందాక ఏమని చెప్పాము, వాడి శరీరంలోంచి బొటన వేలంత రూపంలో జ్యోతి రూపంలో ప్రాణం వచ్చి ఆకాశంలో నిలబడింది కదా. ఆ ప్రాణం పైనే ఉందిట, స్వర్గానికి వెళ్ళదు నరకానికి వెళ్ళదు, ఆకాశంలో అలా రెపరెపలాడుతోంది. ఇప్పుడు కృష్ణుడు పాములోంచి బయటికి రాగానే అది మళ్ళీ పైనుంచి కిందకి దిగి అందరూ చూస్తూ ఉండగా కృష్ణుడి యొక్క వక్షస్థలంలోంచి లోపలికి వెళ్ళిపోయి కలిసిపోయింది. కారణం ఏమిటి, వాడు ఎంతో పాపాత్ముడైనా ఇప్పుడు పుణ్యాత్ముడైపోవటమే. వాడి పేరే అఘాసురుడు, అంటే పాపాసురుడు. కానీ కృష్ణుడు వాడి లోపలికి అడుగుపెట్టాడు. పరమాత్ముడు శరీరంలో ప్రవేశించటంతో ఆయన పాదాలు, ఆయన హస్తములు, ఆయన శరీర స్పర్శ వల్ల పరమ భయంకర పాపాలు భస్మైపోయాయి. అందుకే అఘాసురుడు అనఘాసురుడైపోయి అందులో కలిసిపోయాడు, పుణ్యాత్ముడైపోయాడు. పిల్లలందరినీ కేవలం వాత్సల్యామృతధారలతో చూచి బతికించేశాడంతే. ఆ పావు నోట్లోంచి ఆయన బయటకు వస్తుంటే చూడడానికి ఎలా ఉందో తెలుసా, ఘనాంత విలస చేతాంసు తుల్యుండై, అంటే మేఘములలో నుంచి బయటికి వచ్చిన. ఒక్కోసారి ఏమవుతుంది ఆకాశంలో, బాగా దట్టంగా మేఘాలు వచ్చాయి, చంద్రుడు నక్షత్రాలు మేఘాల్లో కనబడకుండా పోయాయి, ఇంతలో మబ్బులు తప్పుకున్నాయి. తప్పుకుంటే ఏమవుతుంది, నక్షత్రాలు చంద్రుడు మళ్ళీ కనపడతారు. అలా ఉన్నట్టు కృష్ణుడు తారానీకమ్ముతో డన్ను పెసగువా తారేసు చందంబున, నక్షత్రములతో పాటు మేఘములలో నుంచి బయటికి వచ్చిన చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఎప్పుడు గోపాలచంద్రుడే, పక్కనున్న పిల్లలు నక్షత్రాలు. అంటే పిల్లలు ఏదో సామాన్యులు, పెద్ద కాంతివంతులు కాదు కదా, అందుకని మినుకు మినుకు పెడుతున్న నక్షత్రాలట. ఒక్క కృష్ణుడు మాత్రం గోపాలచంద్రుడు కదా, అందువల్ల ధగ ధగ వెలిగిపోతున్నాడు అనమాట. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా చంద్రుడు చంద్రుడేగా. అందువల్ల ఏమన్నారు, ఆకాశంలో ఎన్ని తారలున్నా అందాల జావెల్లి తాను ఒక్కడే అన్నారు మన పెద్దలు. ఎంత బాగా రాసేవారండి ఆ రోజుల్లో. అలా ఇప్పుడు గోపాలచంద్రుడు పిల్లలనే నక్షత్రాలతో ఈ అఘాసురుడనేటటువంటి మేఘాల మధ్యలోంచి బయటకు వచ్చినట్టుగా ఒప్పారాడు. ఇప్పుడు దేవతలకు అర్థమైంది, ఆనందం పట్టలేకపోయారు. ఈ కృష్ణుడు కాసేపు మనల్ని మాయ చేశాడు, పిల్లాడిలా నటించాడు,
కానీ మనం చూస్తూ ఉండగా పాము నోట్లో ప్రవేశించి ఆ భయంకరుణ్ణి చంపి వాణ్ణి పుణ్యాత్ముడిని చేసి తనలో కలుపుకున్నాడు. వాడి ప్రాణం కృష్ణుడిలో లీనమైపోయింది. పైగా ఆ రాక్షసుడి నోట్లో పడి ఉడికిపోయినటువంటి దూడల్ని పిల్లల్ని చూపులతో బ్రతికించాడు. కేవలం ఇంకింతకంటే పరమాత్మ స్వరూపానికి ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలి అని జయహో కృష్ణ జయహో కృష్ణ అన్నాడు. పువ్వులు వర్షంగా కురిపించారు, మద్దెలలు వాయించారు, దేవతలు పైనుంచి జయజయధ్వానాలు చేసి పాటలు పాడుతూ పువ్వులు కురిపిస్తూ ఉంటే ఈ పిల్లలకు కూడా ఆనందం వచ్చేసింది. మా కృష్ణుడు మనల్ని బతికించాడు కదా, అందువల్ల దేవతలే ఆయన మహిమకి పొంగిపోయి పువ్వులు కురిపించి పాటలు పాడుతుంటే మనం మాత్రం మనకి ప్రాణరక్షణ కలగజేసి మనల్ని కాపాడిన కృష్ణుణ్ణి ప్రశంసించొద్దా అని వాళ్ళంతా గోపాల గోపాల అని పాటలు పాడారు. కొమ్ము బూరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ బూరాలి కయ్ కయ్ అని ఊదారు, డప్పులు వాయించారు. ఈ శబ్దములు బ్రహ్మలోకానికి వెళ్ళి వినపడ్డాయి బ్రహ్మగారికి. ఏకంగా బ్రహ్మగారు ఎక్కడో బ్రహ్మలోకంలో కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు పక్కన ఉన్నవాడికి వినపట్టలేదు వాళ్ళు ఏం చెప్తే పద్యం, కానీ అక్కడ బ్రహ్మలోకంలో బ్రహ్మకి వినపడిందిట. ఆయన పరుగు పరుగును భూలోకానికి వచ్చాడండి. ఏమిట్రా ఇంత శబ్దాలు చేస్తున్నారు భూలోకవాసులని, ఆయన కూడా తెల్లబోయాడు. ఏమి చిత్రం ఇది, ఈ దేవతలు ఈ బాలురు కృష్ణుడిని ప్రశంసిస్తున్నారు. కారణం ఏమిటో నాకు అర్థమవుతున్నది. పాము మింగింది వీళ్ళందరినీ, ఆ పామును చంపాడు వీళ్ళని బతికించాడు. ఈ కుర్రాడు 5 సంవత్సరాల బాలుడు, ఇంత మహామహిమ కలిగిన వాడు ఎలా అయ్యాడా అని బ్రహ్మ కూడా తెల్లబోయాడు పాపం. సాధారణంగా బ్రహ్మలోకం దాకా వెళ్ళిందంటే ఈ శబ్దం ఎంత గొప్ప శబ్దం ఆలోచించండి. జయ జయ శబ్దం అక్కడ దాకా వెళ్ళింది, అది కృష్ణుడి మహిమ వల్ల ఆయన కనపడింది. లేకపోతే బ్రహ్మలోకానికి ఎందుకు కొడుతున్నాడు ఆ శబ్దం, కృష్ణుడు కావాలని బ్రహ్మగారికి వినపడేలా చేశాడు. సరదాకు మరవాడు పెద్దలు చెబుతారు బ్రహ్మకి చెవుడు అంటారు, బ్రహ్మ చెవుడు ఉన్నా ఆయనకు కూడా వినపడింది ఏమిటని. నిజానికి బ్రహ్మగారికి చెవుడు ఎందుకు ఉంటుంది, ఊరికే మనవాళ్ళు నోటుకు వచ్చినట్టుగా అన్నింటినీ బ్రహ్మగారికి అంటగట్టేశారు. బ్రహ్మ నీ పేరు ఎప్పుడు అందరూ తలుచుకుంటారు అని శివుడు వరం ఇచ్చాట. అందుకని అప్పటి నుంచి ఏమన్నారన్నమాట, ఏదైనా పురాణం బాగుందంటే బ్రహ్మాండంగా ఉంది, యజ్ఞం చేయిస్తే బ్రహ్మగారు, అపరకర్మలు చేస్తే అక్కడ కూడా అపరబ్రహ్మే, అలాగే ఉత్సవాలు దొరికితే బ్రహ్మోత్సవాలు, ఆయనకి రాక్షసుడు కూడా, నువ్వు బ్రహ్మరాక్షసుడు అంటారు కానీ శివరాక్షసుడు విష్ణు రాక్షసుడు అనరు. ఇలా బ్రహ్మగారికి వరం ఇచ్చారు కదా, ఏది తలకాయలు శివుడు ఆయన 5వ తలకాయ నరికినప్పుడు. ఈ విధంగా అన్నీ బ్రహ్మమే. అందువల్ల ఆయనకి ఆనందం వచ్చినా బ్రహ్మమే, దుఃఖం వచ్చినా బ్రహ్మమే, ఏదొచ్చినా అంతేనే. అవునా, చెవుడు వచ్చినా చివరికి బ్రహ్మ చెవుడు అని అంటగట్టేశారన్నమాట. నిజానికి ఆ బ్రహ్మగారికి ఎప్పుడు చెవుడు ఉండదు, మీరు పిలిస్తే పలుకుతాడు. కాకపోతే దీని వెనక అతను కథ ముందండి, పూర్వం ప్రహ్లాద చరిత్ర నాటకం వేశారు. ఈ నాటకం వేసే వాళ్ళల్లో బ్రహ్మ పాత్ర ఒక ఆయనకి ఇచ్చారు. ఈ బ్రహ్మగారు 500 సార్లు అప్పటికి ప్రహ్లాద చరిత్ర చదివాడు చెప్పాడు, అయినా 501వ సారి కూడా చూడకుండా చెప్పలేడు కర్మ డైలాగు. ఆయన జ్ఞాపక శక్తి అంత గొప్పది. ఈ బ్రహ్మగారికి చిన్న పాత్ర ఇచ్చారు అప్పటికి కూడా. ఏమని, నాయన ఎక్కువ డైలాగులు నీకు గుర్తుండవు, చూసి చెబితే బాగుండదు, అందుకని వేదిక మీద డైలాగు చూసి చెబితే బాగుంటుంది, అందుకని నీకు 2 డైలాగులు, ఒకటి హిరణ్యకశిపుడా ఏమి కావాలి అని అడుగు, అవతల వాడు ఏదో అంటాడు అవన్నీ వినక్కర్లా తథాస్తు అను. 2 డైలాగులు, హిరణ్యకశిపుడా ఏమి కావాలను, 2వది తథాస్తు. వీడు అలాగే అన్నాడు. బ్రహ్మగారి వేషం వేసిన వాడికి ఏం చేయాలి, ఉన్న తలకాయకి ఇంకో 3 తలకాయలు అతికించాలి. 8 తలకాయలు ఇలా పెట్టారు, ఈ చెవుల మీద కంటే 8 తయారు చేసిన తలకాయలు, అంటే ఇటో తల ఇటో తల ఇటో తల ఇటో తల. ఈ తలకాయలే చెవుల మీద కంట వచ్చి మూసేసేయని, చెవులు వినపట్టలేదు ఆయనకి. ఆ బ్రహ్మగారు ఇప్పుడు హిరణ్యకశిపుడి తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షం అయ్యాడు. సినిమాల్లో చూపిస్తారుగా పైన కిందకు ఉయ్యాల్లో దింపారనమాట, ఏదో బ్రహ్మలోకం నుంచి వచ్చినట్టుకు వచ్చిన ఉయ్యాల తాడెట్టి ఆ తాడు మీద కూర్చోబెడితే ఆ తాడులో వెనక నుంచి ఒకటి లాగుతూ ఉంటాడు పైకి, వాడు కిందకి దింపితే కిందకి పని అయిపోయాక పైకి లాగితే అదృశ్యం అయిపోతాడు. ఈలోపు తెర దింపుతారు. స్టేజీ మీద బ్రహ్మగారు కిందకి దిగారు, చెయ్యిలా పెట్టాడు, డైలాగ్ మర్చిపోయాడు కర్మ. అందులో ఆ పక్క నేను కూడా ఉండుంటాను ఆ డైలో, ఏమో డైలాగ్ మర్చిపోయాడు దాంతో బెబ్బెబ్బే అంటున్నాడు. అంటుంటే స్టేజీ మీద ఉన్న వాళ్ళందరికీ కంగారు వచ్చింది, వీడు మాట్లాడడం చెబుదామంటే హిరణ్యకశిపుడు చెప్పడం బాగుండదు కదా, వాడు తపస్సు చేసుకుంటున్నాడు కదా, వాడు డైలాగ్ అందించడం బాగుండదు, కింద వాళ్ళు అందించకూడదు. వెనక పూర్వం ఏం చేసేవారంటే కర్టెన్ వెనక అలా ప్రాంప్టింగ్ ఇచ్చేవాడు ఒకడు ఉండేవాడు. వాడు వెనక ఉండేవా చిన్న చిన్న డైలాగులు మెల్లిగా చెబుతాడనమాట. వాడు చెబితే వీళ్ళకి వెంటనే వెలుగుతుంది. అందుకని అరే కంగారు పడకరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఆ పద్మాకర్ గారు కావాలంటే పక్కకు వెళ్ళిపోమంటారా బాబు, డైలాగులు మర్చిపోకరా బాబు. హిరణ్యకశిపుడ నీకేమి కావాలను అనరా అంటే వీడికి వినపట్టలేదు. ఎందుకని అట్ట చెవులు చెవులు మూసేసాయి. అందువల్ల మూసేయడం వల్ల కంగారులో ఆ అన్నాడు. ఎన్నిసార్లు చెప్పంటావు, ఒరే హిరణ్యకశిపుడ నీకేం కావాలనో కోరుకోమరా, ఈ చిన్న డైలాగ్ చెప్పలేవా అన్నాడు వాడికి తీసుకెత్తిపోయి. ఇది మైకులో అందరికీ వినపడింది, బ్రహ్మగారు మాత్రం ఇంకా వినపడలే అన్నాడు. అప్పటి నుంచి ఏమన్నారు, బ్రహ్మచెవుడు అన్నారు. కదా బ్రహ్మచెవుడ్రా, బ్రహ్మగారికి చెవుడ్రా అన్నారు. ఈ డ్రామా యాక్టర్ ఇంత కొంప ముంచేశాడు. ఈ రెండు డైలాగులు కూడా కంఠస్థం చేయలేకపోతే ఎలాగండి కర్మ కాకపోతే? నువ్వు 100 సార్లు చదువుకోవాలి. కొంతమంది చూడండి వస్తారు, బహుశా నా అనుమానం ఈ సమస్య వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు సృష్టించుకుని ఉంటారు అనుకుంటాను, ఇంట్లో రాసిచ్చి ఉంటారు అనుకోండి, అక్కడ ఒకటి ఉంటుంది 100 సార్లు పైకి కిందకి తోడటం అనమాట. తొలంగంగన్ చలంగంగన్ ఏమిటిది, కనీసం నీకు సమస్య ఇవ్వడం రాకపోతే ఎవడన్నా నీకు ఇచ్చేటప్పుడన్నా ఓ సారి 100 సార్లు చదువుకోలేవా, అది ఎంత ఓ శార్దూల పద్యం 19 అక్షరాలు ఇంత చేసి, మత్తేమో 20 అక్షరాలు, చంపకమాల నన్ను చంపకుండా ఒక 21 అక్షరాలు చదవలేవా, ఏం చదువుకున్నారండి అసలు వీళ్ళకి తెలియగడుగుతాను. పోయి అంతా మరి పెద్ద పెద్ద అవార్డు గ్రహీతలు, అందువల్ల కొంచెం చదవండి. ఇలా తిట్టారని ఏమనుకుంటే గురువుగారు అలాంటి ఆశీర్వచనం అనుకోండి కాసేపు, కాస్త కష్టపడి చదవండి. ఇది దత్తపదంలో 4 పదాలు, శాపము తాపము. 2 శాపము అన్నాక చెయ్యిలో వణికిపోవటం, ఇలా వణికిపోయి ఫోన్ తీసుకుని ఉండండి ఉండండి పద్యం ఏమో నేను తణుకు వస్తుంది. ఆ శాపం అనేసరికి శాపం మీద పద్యం వచ్చేసింది అప్పటికి. వీడి తాపం చెప్పలేడు, నాకు ఇదో పెద్ద తాపం, నా కర్మగారు ఇది నాకు పాపం, అందుకే వస్తుంది కోపం. అందులో ఈ 4 పదాలు చదువుకోకపోతే ఎలాగా మరి ఎన్నాళ్ళైనా పోని. ఒకరోజు 2 రోజులు అయితే అవధానాలు చూస్తున్నారు, రోజు చూస్తున్నారు. కొత్త పృచ్ఛకులు వేరు, స్వచ్ఛప్రియైన పృచ్ఛకులు ఏంటారా వాళ్ళు అడగడానికి కొంచెం కంగారు పడుతుంటారు అనుకోండి. ఇప్పటికీ నేను ఎరిగి 5 ఏళ్ళుగా భాగవత పారాయణ చేస్తున్నటువంటి పండితులు కూడా అక్కడికి వచ్చేసరికి ఏమిటో బాయిదారి శరీరం చూస్తుంది అంత ఉంటుంది బాయిదారి పొట్టలు ఒక్కొక్కడికి. అక్కడికి వచ్చేసరికి ఆ పొట్ల మీద పంచి దారిపోవడం, నోట్లోది పదం రాదు అని నేనలేదు, ఇవన్నీ నేను అన్నారు అనుకుంటున్నారు వాళ్ళని. చచ్చా వ్యాసుడు వాళ్ళని కాస్త మందలించురు ఆయన అంటే అలా అరవలసి వస్తుంది అనమాట. గోవింద. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే అసలు బ్రహ్మగారు బాగానే ఉన్నారు, మధ్యలో ఈ అట్ట డైలాగుల బ్రహ్మగారి వల్ల బ్రహ్మచేవుడు అన్నారనమాట. చివరికి డైలాగ్ మర్చిపోయాడు ఆయన. ఆ వెనక ఉన్నవాడు ఇంకెందుకు వచ్చిందని ఈసారి ఏం చేసేవాడు ఆయనకి, అవన్నీ చాలు వెనక నుంచి మేము మాట్లాడతాం అన్నట్ట. అంటే బ్రహ్మగారు అక్కడి నుంచి ఇంకేం డైలాగులు ఉండవు, వెనక నుంచి వాడు నాయన హిరణ్యకశిపుడ ఏమి కావాలను, ఆ పెదవ లిప్ మూమెంట్ కూడా ఇవ్వలేడు వీడు. నాకు ఈ మధ్యన ఒకటి అనిపిస్తుందండి, ఎవరైనా సంచాలకులు మాట్లాడకపోతే వాళ్ళు లిప్ మూమెంట్ ఇస్తే ఆ లిప్ మూమెంట్ వెనక అతను టేప్ రికార్డు పెడితే బాగుండు అనిపిస్తుంది. అది ఇంకో అది కూడా ఓ రకమైన కొత్త పద్ధతి వస్తుందేమో అనిపిస్తుంది అనమాట. మహానుభావుడు బ్రహ్మదేవుడు ఆయనకి చెవుడు ఏమిటి, కానీ ఆయన కూడా వచ్చేంతలాగా అక్కడ ఒక సంఘటన కలిగించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పద్మాక్షుడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన 5వ ఏట పాముని చంపి ఆ పాము రోట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి రక్షించాడు. కానీ పిల్లలు 6వ ఏట తమ ఇంటికి వెళ్ళి ఏమని చెప్పారు, ఈరోజు అడవిలో ఒక కొండ చిలువ మమ్మల్ని బ్రింజింది, శ్రీకృష్ణుడు ఆ చిలువని చంపి మాకు తిరిగి ప్రాణములు కొలువుగా ఇచ్చాడు, మమ్మల్ని ఆ చెలువుడు రక్షించాడు అని చెప్పారు. అనగానే ఈ కథ వింటున్న పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది, ఆగాగు సుఖయోగేంద్ర నాకు ఒక అనుమానం వచ్చింది ఇక్కడ, ఆ అనుమానం తీర్చి తర్వాత కథ కొనసాగించు. శ్రీకృష్ణుడు పాముని 5వ ఏట చంపాడా, ఆ తర్వాత పిల్లలు 6వ ఏట ఇంటికి వెళ్ళి ఈరోజు అడవిలో కృష్ణుడు పాముని చంపి రక్షించాడని చెప్పారా, 5 ఏళ్ళు కౌమారము అని పిలువబడుతుంది, పుట్టిన దగ్గర నుంచి 5 ఏళ్ళ వరకు ఏమంటారు దాన్ని కౌమారం, ఇంకా 6వ ఏట నుంచి పౌగండావస్థ అంటారు. కౌమారావస్థలో కృష్ణుడు చేసిన పని పౌగండావస్థలో చేసినట్లుగా పిల్లలు ఇంటి దగ్గర ఎందుకు చెప్పారు, దానికి గల కారణం ఏమిటి, దీని వెనక ఏమైనా బ్రహ్మరహస్యం ఉందా అంటే వెంటనే సుకుడు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ కథ అప్పటికింకా భాగవతంలో లేదు, వ్యాసుడు చెప్పలేదు, తర్వాత వ్యాసుడు రాశాడు. అందుకని సుకుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అందుకే అక్కడ ఏమనుంటుంది, ఆయన తన్మయత్వం చెందాడు. కృష్ణుడిని తలుచుకుని ఆ కథ ఏమిటో దివ్య దృష్టితో చూశాడు. తనను తాను మర్చిపోయాడు, ఇక ప్రపంచం మర్చిపోయి అందులోనే ఉండిపోయాడు ఆ తన్మయ అవస్థలో. ఆయన ఒక్కసారి ఆ కాలమునకు వెళ్ళి జరిగిందంతా చూడడం వల్ల ఆయనకి కలిగిన ఆనందం అంతా ఎంత కాదు. అందుకే అక్కడ ఏమన్నాడంటే, అతి కష్టం మీద ఆ ధ్యానంలోకి బయటకు వచ్చాట, కథ చెప్పాలి కనుక. అంత తన్మయ అవస్థలోకి వెళ్ళిపోయాడు అనమాట. అటువంటి సుకుడు చెప్పిన కథని నాలాంటి వాడు చెప్పడం అంటే నా అదృష్టం కాక ఇంకేంటండి. ఆ తర్వాత కళ్ళు తెరిచి, నాయన నిజంగా నువ్వు మంచి ప్రశ్న వేశావు, ఈ కథ వెనక అతల బ్రహ్మరహస్యం ఉందా అన్నావు, ఇది నిజంగా బ్రహ్మరహస్యంతో కూడిన కథయే, ఆ కథ చెబుతున్నాను విను. శ్రీకృష్ణుడు పాముని చంపాక ఈ దూడల్ని చద్దన్నం మూటల్ని వెంట పెట్టుకుని పిల్లలతో పాటు బృందావనంలో కొంత దూరం వెళ్ళాడు ఆయన. ఆ పూట ఎండ చుర్రుమంటోంది, ఆకాశంలో సూర్యుడు బాగా మిరుమిట్లు కొలుపుతూ నడినెత్తుకొచ్చాడు. ఆయన కిరణములు తల మీద పడి తల మాడింది, చుర్రుమనే ఎండ అన్నమాట అది. తల మాడుతోంది, తిండి లేకపోవటం వల్ల, అలసట వల్ల, పాము కడుపులోకి వెళ్ళడం వల్ల, దీని అన్నిటి కారణాల చేత కడుపు మండుతోంది. అందువల్ల నెత్తి మండినా కడుపు మండినా రెండు ఒకేసారి జరిగాయా, అది ఎంతో కష్టమేగా. కానీ పిల్లలు మొహమాటం ఏం అనలేరు. కృష్ణుడేమో భోజనం చేద్దామండం నడుస్తున్నాడు, వీళ్ళకేమో ఆకలేస్తోంది, మొహమాటం, అలా మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నారు. అది కనిపెట్టాడు కృష్ణుడు. ఒక్క క్షణం వాళ్ళని నడిపించాక ఒక చోటకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక విశాలమైన చెరువు కనపడింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని రమణ్ రేతి అంటారు. మొన్ననే మిమ్మల్ని అందరినీ 2023లో అనుకుంటాం కదా తీసుకెళ్ళాను, 23లో బృందావనానికి తీసుకెళ్ళాను కదా, ఎంత బాగుందండి అది. ఆ రమణ్ రీతిలో ఇసుకలో ఆడుకున్నాం, అక్కడ పెద్ద పెద్ద మెట్లతో ఇప్పుడు చెరువు కట్టారు. అదే ఈ అఘాసురుణ్ణి చంపిన తర్వాత పిల్లలతో కృష్ణుడు అక్కడికి వెళ్ళి చద్దన్నం తిన్న స్థలము. అక్కడ పెద్ద చెరువు ఇప్పటికి కూడా దాన్ని డెవలప్ చేశారన్నమాట. రమణ్ రీతికి వచ్చిన వాళ్ళు చేస్తుండే సరే అబ్బో కనపడుతున్నారు, 60 మంది కనపడుతున్నారు, మిగతా వాళ్ళు వచ్చారు, కొంతమంది ఉంటారు వాళ్ళు చేయత్తరికి ఎప్పుడే. అదిగో ఆ చెరువు దగ్గరికి వెళ్ళగానే కృష్ణుడు వీళ్ళందరినీ ఆపాడు. కనియన్ కృష్ణుడు సాధునీరము మహాగంభీరము పద్మకోకన్నదాస్వాద వినోదమోదమద భృంగద్వంద్వ ఝంకారమున్ ఘనకల్లోలలతా వితాన విహరత్కాదంబ కోలాహలస్వన విస్ఫారము మందవాయుజ కణాసారంబు కాసారము. కనియల్ కృష్ణుడు చూచాడు. కృష్ణుడు దేన్ని? ఓ పెద్ద విశాలమైన చెరువు చూశాడు, సరస్సులో ఉన్నటువంటి చెరువుని చూచాడు. ఆ చెరువు ఎలా ఉంది? సాధునీరము స్వచ్ఛమైన నీటితో ఉంది. ఆ నీరు నిర్మలంగా ఉందన్నమాట, మురికి లేదు, చెత్త లేదు, దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేయక్కర్లేదు. మహాగంభీరము చాలా లోతైనది, ఎంత లోతుందో లెక్కలేదు, అంత లోతుగా ఉంది. గంభీరం అంటే లోతు, మహాగంభీరం చాలా లోతైనది. ఇంక అందులో ఏమున్నాయి? పద్మ తామర పువ్వులు, కోకన్నద ఎర్ర కలువ పువ్వులు, ఈ వీటి మీద నుంచి వస్తున్నటువంటి ఆమోదం సువాసనతో. ఈ తామర పువ్వులు మించి ఎర్ర కలువ పువ్వులు మించి మంచి సువాసన వస్తుందండోయ్. ఆ సువాసనకి మత్తెక్కిపోయి అందులో ఉన్న తేనె తాగడానికి తుమ్మెదలు అక్కడికి వచ్చాయి. ఆ తుమ్మెదలు మదించినటువంటి తుమ్మెదలు అన్నమాట. అవి జంటలు జంటలుగా తిరుగుతున్నాయి, పైగా విడివిడిగా కాదు, ద్వంద్వ అన్నారు. అంటే ఆడ మగ జంటలు జంటలుగా తుమ్మెదలు అక్కడికి వచ్చాయన్నమాట. భీమిలీ బీచ్ దగ్గరికి సాయంత్రం పూట మనవాడు చేరినట్లుగా చేరి అందులో పువ్వుల్లో వాలి తేనె తాగి మత్తెక్కి ఝంకారం చేస్తాను, ఝమ్ అంటున్నాయి అన్నమాట.
ఈ విధంగా తుమ్మెద కొదమల కదుపులు ఝుమ్ ఝుమ్ అంటూ ఝంకారం చేస్తున్నాయి. ఆ ఝంకారంతో నిండి ఉన్నది ఆ చెరువు. ఇంకా అందులో గాలికి కెరటాలు లేచాయి. ఆ కెరటాల వల్ల కల్లోలం పుట్టింది. అందులో ఉన్న తీగలు తామర పువ్వుల కాడలు కదిలిపోయాయి. దానివల్ల ఏమైపోయింది, అందులో ఉన్న పక్షులు కూడా ఎగరడం మొదలుపెట్టాయి. అందులో ఉన్న బెగ్గురు పక్షులు, హంసలు, కొంగలు ఇవన్నీ రెక్కలు టపటపా కొట్టుకుంటూ పైకి లేచి ఎగురుతూ ఉంటే ఆ పక్షుల యొక్క శబ్దాలు, వాటి నోట్లోకి వస్తున్నటువంటి అరుపులు ముచ్చటగా ఉందన్నమాట. పక్షులని కీచురుబాచురుగా ఒకేసారి అరిస్తే ఎంత బాగుంటుందో, అటువంటి కోలాహలంతో ఉన్నది. ఆ చెరువులో నుంచి చల్లని నీటి తుంపర్లు ఒడ్డు మీదకి వచ్చాయి. గాలికి ఏమవుతుంది, నీళ్ళల్లోంచి తుంపరలు లేస్తాయి కదా, ఆ బిందువులు, ఆ బిందువులు నీటి తుంపర్లు కదా, అందువల్ల మీద పడగానే చల్లని నీటితో కూడినటువంటి ఆ తుంపరల వల్ల హాయి కలిగింది వాళ్ళందరికీ. ఎప్పుడన్నా చూడండి, కెరటాల్లోంచి నీళ్లు బిందువులు మీద పడితే అవి చల్లగా ఉంటే మన శరీరానికి వేసవకాలంలో ఒక ఆహ్లాదం కలుగుతుంది. చలికాలం అయితే బాధ, కానీ వేసవకాలంలో ఒక రకమైన ఆహ్లాదం కలుగుతుంది. అటువంటి ఒక కాసారాన్ని, చెరువుని కృష్ణుడు చూశాడు. ఇప్పటిదాకా ఎందుకని తిప్పాడు వాళ్ళని, భోంచేసేటప్పుడు నీళ్లు కావాలి, చేతులు కడుక్కోవాలి, మంచినీళ్ళు తాగాలి, ఆకులు కావాలి, ఇవన్నీ కావాలంటే చెరువు దగ్గర చేరాలి. నీళ్లు లేని చోట భోంచేయాలంటే ఇబ్బంది కదా, అందుకని తిప్పాడు. ఇప్పుడు చెరువు కనపడింది కాబట్టి వెంటనే ఆగండి అన్నాడు. పిల్లలకే తిరిగాడు, ఇప్పటిదాకా మనం అలసిపోయాం, ఇక భోంచేద్దాం. అందున ఇవాళ 11:30 అప్పుడే దాటిపోయింది ఆయన దారా అన్నాడు. ఎండం బ్రగ్గితిరా కటంబడి తిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం విక్కడి దండన్ లేగలు నీరు ద్రావి ఇరవందను పచ్చికల్మేయుచున్ దండం వై విహరింపుచుండగా అమంద ప్రీతి భక్షింతమే ఏ. ఎండలో మగ్గిపోయారు, మామిడికాయలు మాగిపోయినట్టు మాగిపోయారు, ఆకలికి నలిగిపోయారు. ఆకటంబడి తిరి అంటే బాగా ఆకలి కొని ఉన్నారు. ఇంకెలా విలంబింపగా, ఇంకెందుకు ఆలస్యం చేయడం, కాబట్టి పిల్లల్లారా రండి, ఇక్కడ ఓ పక్కన దూడలను వదిలేద్దాం, అవన్నీ మందలుగా చేరి తమ ఫుడ్ తాము తింటూ ఉంటాయి, గడ్డి తింటూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ కూర్చుందాం, మనం కూడా తెచ్చుకున్న సద్దన్నాలు హాయిగా తిందాం. అవి నీరు తాగి పచ్చిక వేస్తాయి, మనం ఏం చేద్దాం, చేతులు కళ్ళు కడుక్కుని కూడా తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ తిందాం. ఏమంటారు, పైగా అమంద ప్రీతి భక్ష్యంతమే, మంచి సంతోషంతో తిందాం అన్నారండి. మంద ప్రీతి అంటే తక్కువ సంతోషం, ఎందుకు వచ్చిందిరా అని తినడం అన్నమాట. దిక్కుమాలి తిండి తిన్నట్టుగా, డాల్డా వేసినప్పుడు ఏడుస్తూ తిన్నట్టుగా తినాలి కాబట్టి, తినడం కాబట్టి. కానీ ఇది అమంద ప్రీతి, మంచి నెయ్యి, అద్భుతమైనటువంటి వెన్నపోస, ఇవన్నీ వేసుకుని తింటూ ఉండేవాడికి కలిగే ఆనందం ఉంటుంది. ఆకలి వేసినప్పుడు, మళ్ళీ ఆకలి లేనప్పుడు ఏం పెట్టినా ఉపయోగం లేదు అనుకోండి. అందుకని సంతోషంగా భోంచేద్దామా అనగానే, అమ్మ ఎప్పుడు ఈ మాట అంటావు అనుకున్నాను, కృష్ణ కృష్ణ ఎప్పుడు ఈ మాట అంటావా అని మేమందరం ఎదురు చూస్తున్నాం. నువ్వు ఎంత మంచివాడువో, 11:30 దాకా ఇంకెవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టమే, నువ్వు చాలా మంచివాడివి అని పొగిడేశారు. ఎప్పుడైనా అంతే, వేళకి భోజనానికి వదిలేస్తే ఎంతో ఆనందం పొందుతారట. అవతల వాడు ఎంత బాగా పురాణం చెప్పినా వేళకు వదలలేదా, దిక్కుమాలాడు ఎప్పుడు వదులుతాడరా అని ఎదురు చూస్తారు. అయితే వాళ్ళు ఇడ్లీలు ఎక్కువ తిన్నారు కనుక కాస్త 12 దాకా ఆపచ్చు అనుకోండి. అయినా మరీ ఎప్పుడు పెడితే అప్పుడు, ఇప్పుడేగా తిన్నారు ఆ ఇడ్లీ అని నేను అనలేదండి, కృష్ణుడు అన్నాడు. వాళ్ళు ఆ పూట సద్దనం ఇంకా తినలేదులే. ఆ తర్వాత వెంటనే దూడలను వదిలేరు, అవన్నీ పచ్చగడ్డి వేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాళ్ళు చేతులు కడుక్కొని ఒడ్డు మీద కూర్చున్నాడు. వాళ్ళు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఎంత ఆకలిగా ఉన్నా ప్రక్షాళన లేకుండా తినరు, అశుచిగా తినరు కదా, శుభ్రంగా కూర్చున్నారు చుట్టూత. కృష్ణుడు ఇలా మధ్యలో కూర్చుంటే ఆయన చుట్టూతో కూర్చున్నారు. పరమాత్ముడు తామర పువ్వు మధ్యలో ఉన్న దుద్దులా ఉన్నాడు. తామర పువ్వు మధ్యలో ఉంటుంది చూసారా, కర్ణిక
పసుపచ్చ రంగులో ఒక దుద్దు ఉంటుంది. ఆ దుద్దు వలె కృష్ణుడు కూర్చున్నాడు. ఆ పువ్వులయ్యి కాస్త మరి టీచింగ్కి పోకూడదు ఇదనమాట. ఇదే ఓ పువ్వు. ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారన్నమాట, కర్ణిక. ఇది దుద్దు. తెలుగులో దుద్దు, సంస్కృతంలో కర్ణిక. ఏ పువ్వుకైనా అలా ఉంటుంది అవునా. ఈ చుట్టూత పువ్వు రేకులు ఉన్నాయి కదా, పిల్లలు పువ్వు రేకుల్లో కూర్చున్నారు, మధ్యలో దుద్దులాగా జగద్గురుడు కృష్ణుడు కూర్చున్నాడు. జలజాంతస్థిత కర్ణికం తిరిగిరాన్. ఏమన్నారు, జలజాంతస్థిత కర్ణికం తిరిగిరా చందంబులయ్యుండ రేకుల చందంబున. కృష్ణునిన్ తిరిగిరాన్ కూర్చుండి వీక్షింపుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చెక్కంబులును పువ్వుల ఆకులు కంచంబులుగా భుజించిరతటన్ గోపార్భకుల్ భూవరా. ఒక తామర పువ్వు రేకుల్లాగా పిల్లలంతా గుండ్రంగా వలయాకారంలో వర్తులాకారంలో కృష్ణుడు చుట్టూ కూర్చుంటే మధ్యలో కర్ణికలాగా కృష్ణుడు కూర్చున్నాడు. అందరూ కృష్ణుడినే చూస్తున్నారు. ఇదే ఈ ఘట్టంలో ఉన్న ఒక గొప్ప మహిమ. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను, నా చుట్టూ మీరు కూర్చుంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళకి ముఖం కనపడుతుంది, పక్కనున్న వాళ్ళకి భుజాలు కనపడతాయి, వెనుక ఉన్నవాడికి వీపు కనపడుతుంది. కానీ అదేం మహిమో, కృష్ణుడు చుట్టూ అందరూ కూర్చుంటే అందరికీ కృష్ణుడు ముఖమే కనపడుతుంది, అందరూ కృష్ణుడే చూడగలుగుతారు. అంటే అందరూ కృష్ణుడు చూడగలుగుతున్నారు. అందుకే ఆ మాట ప్రత్యేకంగా, కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్. అందుకనే ఆయన పరబ్రహ్మ అన్నారు. ఎవరు చూసినా కృష్ణుడు నా ఎదురుగా ఉన్నాడు, నా ఎదురుగా ఉన్నాడు, నా ఎదురుగా ఉన్నాడు అనుకుంటున్నారా లేదా? అక్కడ ఇంకా భోజనం చేయాలంటే ఏం కావాలి? ఆకులు కావాలి. ఆ అడవిలో ఏమిటి? శిలలు, రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లల్లో కూడా భోంచేయచ్చు అనమాట. కంచల్లో ఉన్నాయన్నమాట, చక్కగా గుండ్రంగా ఉన్న రాళ్ళు ఉంటాయి. మన ఇళ్లలో తిరగల రాళ్ళో కల్వన్ రాళ్ళో ఎలా ఉంటాయో అలాంటి రాళ్ళు అన్నమాట. ఇక ఆకులు, పెద్ద పెద్ద పల్లవములు, చిగురుటాకులు కూడా విశాలంగా ఉన్నాయి. అటువంటి పల్లవాలు పెట్టుకున్నారు, చిగురుటాకులు పెట్టుకున్నారు. తృణంబులు, కొన్ని గరికలు ఉన్నాయి అక్కడ, గడ్డిపరకలు. గడ్డిపరక కూడా అందులో ఇంత ఆవకాయ పచ్చడి వేసుకోవడానికి, మాగాయ పచ్చడానికి వేసుకోవడానికి వీలుగా కంచంలో ఉందిట. భోజనం చేసేవాళ్ళు కంచంలో అన్నీ ఉన్న చుట్టూ ఎంత గిన్నెలు పెట్టుకుంటారుగా, పప్పు కూర సాంబారు పొరం అప్పడాలు వడియాలు కూడా వేసేవారు. ఇప్పుడు కలియుగంలో అప్పడాలు వేయించట్లు మానేశారు. వడియాలు లేవు, కడియాలు లేవు, బిడియాలు లేకుండా వడియాలు ఆ సాంబార్లో నంచుకు తినేవారు. ఇవన్నీ పెట్టుకోవాలంటే రకరకాలు కావాలన్నమాట అందరూ. అందుకని చిగురుటాకులు కూడా వేసుకున్నారు, పెద్ద పెద్ద గడ్డిపరకలు వేసుకున్నారు చుట్టూత. లతలు, తీగలు కూడా తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న చిక్కం ఉండనే ఉంది, అన్నం తెచ్చుకున్న చిక్కం వారు. అసలు చిక్కాలతో భోజనం చేసేవారు కాబట్టి ఇంటి పేరు చిక్కం వాళ్ళు అయ్యి ఉంటారు. పూర్వకాలంలో ఇప్పటికి కూడా ఇంటి పేరు చిక్కం వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు మంచి చిక్కాలు తెచ్చుకొని 10 మందికి చక్కగా భోజనం పెట్టారు. కాబట్టి ఎవరింటి పేరున్న చిక్కం ఉంటే వాళ్ళని పిలిచి మాకు భోజనం పెట్టకపోతే ఎలాగండి, మీ ఇంటి పేరే చిక్కం కదా అండి అని అడగండి. ఇంకా పువ్వులు, పువ్వుల యొక్క రేకులు కూడా, తామర పువ్వు రేకులు కూడా పప్పు వేసుకోవడానికి వాటికి పనికొస్తాయి. అవి వేసుకున్నారు కొంతమంది. మృదువైన తామర పువ్వు రేకులో ఇంత వెన్నపోస వేసుకుని ఎవడో చూడకుండా తినేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ పక్కవాడు చూస్తే దిష్టి, వాడికి ముదనష్టపు చూపులు కొన్ని ఉంటాయి. అయ్య బాబోయ్, ఆయనకి వెన్న వేసేశారు, నాకు వేయలేదు అన్నాడా, ఇక వీడికి ఎండేజేషన్ పట్టుకుంటుంది ఆ రోజు నుంచి. అందుకని ఏకాంతంగా భోజనం చేస్తే కొన్ని లాభాలు ఉన్నాయి. ఆయన అంతంత వెన్నపోసి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందండి. ఇంకా తర్వాత పువ్వులు అయ్యాక అందులో ఉన్న తామరాకులు కూడా తెచ్చుకున్నారు. ఈ ఆకులు ఇవన్నీ కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకులు భోరు, ఇవన్నీ కంచాలుగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమవుతుందన్నమాట, సద్దన్నం ఆకులు, ఒక దాంట్లో మాగాయ పచ్చడి, ఒక దాంట్లో ఆవకాయ పచ్చడి, ఒక దాంట్లో గోంగూర పచ్చడి, ఓ దాంట్లో పాత చింతకాయ పచ్చడి, వీళ్ళు కొత్త చింతకాయ పచ్చడి గొంతుకుపోతుంది. తర్వాత ఇంకో దాంట్లో కొబ్బరి పచ్చడి, ఓ దాంట్లో దెబ్బకాయ పచ్చడి, ఇంకో దాంట్లో దెబ్బకాయ పచ్చడి, ఓ దాంట్లో నిమ్మకాయ, ఇంకో దాంట్లో దెబ్బకాయ, ఇలాంటి అన్ని పచ్చళ్ళకి రకరకాల ఆకులు పెట్టుకున్నారు. ఇంకా వెన్నపూస, చక్కని పెరుగన్న ముద్దలు, కూరలు, దద్దోజనాలు, కట్టుపొంగలి, చద్దనం అంటే ఊరికే ఉత్తన్నం అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు. దానాకి ఎంత తక్కువ లేదని చక్క పరమాత్ముడు ఉంటే దానాకి లోటు ఏంటండి బాబు? ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మోక్షము ఉంటుంది, ముందు భుక్తి తర్వాత ముక్తి ఉంటాయి. ఇవన్నీ పెట్టుకూర్చుని భోజనాలు మొదలెట్టారు. కృష్ణ నువ్వు మొదలు పెడితే మేము తర్వాత మొదలు పెడతాం అన్నారట. అందుకని కృష్ణుడు ఏంటన్నట్టు ముందు రెండు వెతుకులు నోట్లో వేసుకున్నాక అప్పుడు వాళ్ళు మొదలు పెడతారు. అంతేగాని ఆయన కొంతమంది ఉంటారు గురువుగారు తినకుండా తినరు, పొద్దున్నే లేవగానే అరడన సార్లు కాఫీలు తాగి ఆ తర్వాత ఏడోసారి గురువుగారికి కాఫీ పట్టుకెడితే వాళ్ళు భక్తులు ఎలా అవుతారు? అందువల్ల ముందు కృష్ణుడు ఎంతో కొంత తాగాలి, కృష్ణుడు ఎంతో కొంత తినాలి, తిన్నాకే వాళ్ళు తింటారు. మనం తిని శేషం పరమాత్మకు పెట్టాం కదా, అందుకని పరమాత్ముడు తిన్నాక ఆ శేషం ప్రసాదంగా తినేవారు. పూర్వకాలం అలా ఉండేది లేండి మహానుభావుల కాలం వేరులేండి. అసలు కృష్ణుడు తాకుండా ఎవరన్నా పాలు తాగారుతండి ఆ రోజుల్లో? ఇప్పటికి కూడా ఒక ఆవిడ ఉండేది మా చిన్నప్పుడు, మేము ఆ పక్కన అద్దుకుంటుంటే ఆ పక్క వివాటాలు ఉండేది ఆవిడ. పొద్దున్నే కాఫీ తయారు చేసి కృష్ణుడికి పెట్టి కాఫీ నైవేద్యం సమర్పయమని చూపించి తాగేది ఆవిడ. ఆవిడ భక్తురాలండి. మా చిన్నప్పుడు కదా మాకు తెలిసేది కాదు కదా, ఇదేంటంటే కాఫీ కూడా నైవేద్యం పెడతారా, కర్మ కృష్ణుడికి ఏదో పాలు పెడతారు కదా అంటే. ఆ తర్వాత ఒకసారి నేను పురాణం చెబుతున్నప్పుడు చూశాను, నువ్వు విషమైనా మద్యమైనా నువ్వు ఏం తింటున్నావో తాగుతున్నావో దాన్ని పరమాత్మకి నివేదన చెయ్యి అని. అదే భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతలో నువ్వు ఏ పదార్థము తీసుకున్నా దాన్ని పరమాత్మకి నివేదన చేసి తింటే అందులో ఉన్న దోషాలు ఉంటే పోతాయి. అందుకే అమాయకులైన బోయవాళ్ళు మాంసం కూడా ఆయనకి నైవేద్యం పెట్టేశారు శివుడికి, అదే కారణం. కాబట్టి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి మన పూర్వులు. వాళ్ళు ఎంత పురాణాలు చదువుకున్న పండితులు కాకపోయినా వాళ్ళకి సంస్కారం పుట్టుకతో రావటం వల్ల వాళ్ళు ఏమి తాగుతుంటే అది పెట్టేవారు, కాఫీ కానీ టీ కానీ అన్నీ ఆ దేవుడికి చూపించి తాగేవారు. ఇప్పుడు మా వాళ్ళు కూడా నేర్చారు, మాకు ఆ శిష్యులు కూడా ఈ మధ్యన కొంతమంది ఒకళ్ళిద్దరు పారాయణ పనులు ఏం చేశారంటే గురువుగారు పొద్దుట కొంచెం ఆ గదిలో ఉంటారు, మనం కాఫీ తాగాలి కదా అని గురువుగారి పటాన్ని పరుసలో పెట్టుకుని కాఫీని ఇవ్వగానే ఇది సీతామణి గారు భామామణి గారు కాఫీ ఇస్తే వాళ్ళు ఏం పాప తాగేయట్లేదు తిట్టండోయ్. అందులో మా సత్యనారాయణ గారి పరుసలో నా ఫోటో ఉంటుంది చూడండి కావాలంటే, ఏమన్నా ఉందా లేదా? ఆ పరుసుకి ఇలా చూపించి గురువుగారికి ఆ తర్వాత తాగుతున్నారు ఆయన. నాకు ఎంత ఆనందం కలిగిందో, ఎందుకని అడగరే, ఆయన కాఫీ అక్కడ చూపించిన వెంటనే నాకు ఆ ఘుమఘుమ ముక్కులోకి వచ్చేస్తుంది తెలియకుండా. ఆయన సత్రంపాడులో వాళ్ళ ఇంట్లో నా పటానికి ఇంత కాఫీ పెడితే నాకే ఆ ఘుమఘుమ ముక్కుకి తగిలి సుఖంగా ఉందంటే పరమాత్ముడు మీరు పెట్టింది తినకుండా ఉంటాడా? ఏమండో అలా అనిపిస్తుంది మరి నాకు రోజు నిజమే కాదు, అదిగో సందేహం లేదు ఆయన. అందులో పొద్దున అక్కడ 5 కప్పులు కనపడుతున్నాయి గురువుగారికి ఇవ్వకుండా కాఫీ తాగారని మీరేమనుకోకండి, డైరెక్ట్గా నా నోట్లో పోయిపోయినా పటానికి పోస్తే నాకు పోసినట్టే. అందువల్ల అది కూడా ఒక సంప్రదాయమే. ఎందుకని ఈయన ఎక్కడో ఉంటాడు ఏలూరులో లేకపోతే భీమిలిలో ఉంటాడు, వాళ్ళు రోజు ఈయనకి పెట్టకుండా తాగాలని చెప్తే ఎలా మరి, పాపం కాఫీ తక్కువ ఉండలేరు కదా. అందువల్ల ఇది ఒక మధ్య మార్గం అన్నమాట. అందుకే కాబోలు ఈ మధ్యన ఒక ఆవిడ సప్తాహానికి వాళ్ళ ఇంటికి పిలిచి గురువుగారు గదిలో ఉంటే ఇలా పటానికి చూపిస్తే ఆయన ముక్కుకి ఎలాగో తగులుతుంది కదా అని భోజనం పెట్టమని ఆ పటానికి మాత్రమే పెట్టి ఆవిడ ఆవిడ భర్త తినడం మొదలెట్టారు. కొంచెం సీతామణి గారు సత్యనారాయణ గారు మంచివాళ్ళు అనుకోండి, ఇలాంటి చిట్కాలు వాళ్ళకి చెప్పినా కంచం పంపడం మానరు అనుకోండి. అందువల్ల ఏమో ఇలాంటి చిట్కాలు చెబితే వాళ్ళు ఏదో ప్రమాదం, అసలు రావడం మానేస్తాయి అన్నీ, వాళ్ళే తినేస్తారు అక్కడ గోవింద. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక పరమాత్ముడు రోట్లో వేసుకున్నాక ఇక భోజనం మొదలుపెట్టారు. ఏం భోజనాలు అంటే అద్భుతం. ఆ భోజనాలు 3:30 కొనసాగిద్దాం, మళ్ళీ సాయంత్రం ఎన్నింటికి? 5:00 కాదండి, ఏ 5:00 ఏం చేస్తారు? 4:00 మీరు మొదలుపెట్టి 4:30 దాకా ఆయన చెప్పండి ప్రహ్లాద చరిత్ర, 4:30 నేను మొదలు పెడతాను. మరీ 5:00 భోజనం చేసినట్టు ఎక్కువసేపు నిద్రపోకూడదట. ఒకవేళ మీరు నిద్రపోవాలనుకుంటే గురువుగారి పటానికి అలా చూపించి గురువుగారు నిద్రపోతారు, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి. ఏం కాఫీ చూపించి కాఫీ తాగట్లా, అలాగే నిద్ర కూడా చూపించి మీరు హాయిగా మెలకుగా ఉండండి. గోవింద, కాఫీ చూపించినప్పుడు నిద్ర కూడా అలాగే చూపించరే, ఏవైనా అంతే. అందువల్ల ఇక ఇప్పుడు ఒక్కసారి మనం భజన చేసుకుని హారతి ఇచ్చుకుందాం. హారతి ఇచ్చే ఆయన కనబడ్డారా?
సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. మండి నారాయణ వ్రత మండి సత్యనా సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి నారాయణ వ్రతమండి సత్యనారాయణ శోకాలు బాపేడి పాపాల మాపేడి శోకాల బాపేడి పాపాల మాపేడి లోకాన భోగాలు వసగేది ఏది నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే ఏ శాంతి సుఖాల తేలిల్చునేది ఆనందదాయి వేరేది సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి సంసార వారాసి దాటించునావా సంసార వారాసి దాటించునావా శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే సంసార వారాసి దాటించునావా శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే ఏ రాజుకైనా నిరుపేదకైనా తరించు భాగ్యమిదేనండి సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద హరినారాయణ భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద నారాయణ హరి గోవింద నారాయణ హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద
సరిగ్గా 4 గంటల కల్లా మొదలు పెడతారు సత్యనారాయణ గారు అంతే కదా ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా మొదలు పెడతారు వీళ్ళు కూడా ముందే వస్తారు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాశీయాత్ర ఒకటి నైమిషారణ్యం ఒకటి విడిచిపెట్టకుండారండి నైమిషారణ్యంలో గ్రహణ సమయంలో జరుగుతున్న పూర్వ భాగవత సప్తాహానికి వేయించేసి మీ జీవితం చరితార్థం చేసుకోండి తర్వాత దాంతోపాటుగా వార్షికోత్సవాలకు చెప్పారా మళ్ళీని చెప్పండి
సభ్యులు వరుసకాలంలో క్రమశిక్షణలో ఒకటి వాళ్ళు వచ్చి నమస్కరించి గురువు గారి ఆశీర్వదించుకుని మరొకసారి